శ్రీ గురుభ్యో నమః. ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురులు శ్రీమద్ భారతీ తీర్థ మహాస్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో శారదా పరమేశ్వరి కృపా కటాక్షంతో మళ్ళీ మనం అందరం కూడా ఒక చక్కటి సత్సంగ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం లభించింది. వింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అంటారు. మహాభారతం పంచమవేదం అని పెద్దలు సెలవిచ్చి ఉన్నారు. భారతంలో లేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదని, బయట ఉన్నదంతా కూడా భారతంలో ఉన్నదని చెప్తారు. ఒక్క భారతానికి మాత్రమే మహాభారతం అన్న పేరు వచ్చిందని, రామాయణానికి లేదు, భాగవతానికి లేదు, ఒక కేవలం భారతానికి మాత్రమే మహాభారతం అని ఒక పేరు వచ్చిందని. దీనిలో ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవాళికి అందరికీ కావాల్సినటువంటి ధర్మార్థ కామోత్సవాలకి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా ఉన్నాయని, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి సకల మానవాళికి ధర్మబోధ చేస్తున్నటువంటి భగవద్గీత ఈ భారత మహాభారత అంతర్గతం. అటువంటి మహాభారతాన్ని మొట్టమొదటిసారిగా మన పీఠంలో ఈ ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం ఆ తల్లి యొక్క అనుగ్రహం. మహాభారతాన్ని ఎప్పుడు ప్రారంభించినా ముందు విరాట పర్వంతో ప్రారంభించాలని పెద్దలు చెప్తారు. అందువల్ల మొట్టమొదట మన ప్రయత్నంగా ఈ విరాట పర్వం ప్రవచనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమం ప్రముఖ పౌరాణిక ప్రవచకులు అందరికీ చిరపరిచదైనటువంటి మొబా వృషాధిపతి వారిచే వినడం మన అదృష్టం. నిజానికి వారి ప్రవచనం ఏర్పాటు చేసుకోవాలని మనం 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసినప్పటికీ అది ఈ రోజున జరగాల్సిందిగా దైవ నిర్ణయం కాబట్టి ఇంతవరకు అది సఫలీకృతం కాలేదు. వారి ప్రవచనం ఎంతో అద్భుతంగా ఉంటుంది, మనందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటుంది కనుక అందరూ శ్రద్ధాళువులై మనం వారి ప్రవచనాన్ని విని తరిద్దామని చెప్పి మనవి చేస్తూ శ్రీ ప్రసాదపతి గారిని ప్రవచనం ప్రారంభం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.
బాలాయ నీలవ పుషే నవకింకిణీక జలాభిరామ జఘనాయ దిగంబరాయ శార్దూల దివ్య నఖభూషణ భూషితాయ నందాత్మజాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే. పరమ పవిత్రమైన ఈ శారదా పీఠంలో జగదాచార్యులైనటువంటి శృంగేరి మఠాధిపతుల యొక్క సమక్షంలో జగదాచార్యులైనటువంటి శ్రీకృష్ణస్వామి ఈ అనంత ప్రపంచానికి సమస్త వ్యవహార నిర్మాణం కోసం ఏర్పడినటువంటి వాక్స్వరూపిణి, వాగ్దేవి, సరస్వతీదేవి. అటువంటి సరస్వతీదేవి వేంచేసి ఉన్నటువంటి ఈ దివ్య జ్ఞాన సభా వేదికపై నుండి సమస్తమైనటువంటి శాస్త్రములను పుక్కిటబట్టినటువంటి అపర కుంభ సంభవులు ఎందరో సభలో ఉండగా నాబోటి అల్పజ్ఞుడు అయితే మరి దీనికి మీరు అల్పజ్ఞుడని తెలిసి అక్కడికి కూర్చోవటంలో ఏమిటి ఔచిత్యం అనే సందేహం గనక వస్తే, నాకు మిత్రులైనటువంటి సాంబశివరావు గారికి మిత్రులు వారు వారే నాకు ఫోన్లు చేసి జగన్మోహన్ రావు గారు, నేను ఎంతో కాలం నుంచి శ్రీ హరిప్రసాద్ రావు గారి పేరు వినటమే తప్ప వారిని దర్శించే అదృష్టం నాకు కలగలేదు. దైవం మానుష రూపేణ, భగవంతుడు ఏది చేసినా మానవ రూపంతోనే చేస్తాడు తప్ప దైవ రూపంలో ఏదీ చెయ్యడు. మరి జగన్మోహన్ రావు గారు శ్రీ హరిప్రసాద్ రావు గారి వాంఛ మేరకు నన్ను ఇక్కడికి రావలసింది అని ఆదేశించినప్పుడు మిత్రవాక్యం అనుల్లంఘనీయం, మిత్రవాక్యం ఎప్పుడూ తప్పకూడదు అని శాస్త్రం చెబుతూ ఉన్నది. పైగా ఇది ఎప్పుడూ పొగట్టగా భావించవలసిన అవసరం లేదు, కానీ రామాయణంలో అన్నాడు వక్త, శ్రోత ఆచ దుర్లభ అని చెప్పేటటువంటి వాళ్ళు దొరకవచ్చును, కానీ ఈ అవకాశాన్ని కల్పించేటటువంటి వ్యక్తులు కారణజన్ములై ఉండాలి. మరి హరిప్రసాద్ రావు గారు ప్రతి నెలా ఈ విధంగా ఉపన్యాస పరంపర చేత రామాయణ భారత భాగవత శివపురాణాది సమస్తమైనటువంటి పౌరాణిక వాంగ్మయమంతా కూడా ప్రజలలో వ్యాప్తి చేయటానికి బద్ధకంకణులై, మరి ఈ విధంగా నేను అనుకుంటాను, మరి వారికి ఆ పేరులో ఉన్నటువంటి రహస్యం తెలుసో తెలియదో కానీ, శ్రీ అంటే సంపద, హరి దాన్ని పొందిన తరువాత ప్రసాద నిర్మలంగా దా ఇచ్చేటటువంటి ప్రభు, ప్రభు అటువంటి వాళ్ళు రాయడు ప్రభు అని అర్థం దానికి. అంటే తాను సంపాదించినటువంటి ధనాన్ని ఇతరులకు నిర్మలంగా ఇచ్చేటటువంటి వారిలో ప్రభువు, తీసుకునే దాంట్లో ప్రభు అని కాదు, ఇచ్చేటటువంటి దాంట్లో ప్రభువు అనే అర్థం కూడా వారి పేరులోనే దాగి ఉన్నది. కనుక మరి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి దేని ఎందైనా రుచి కలగవచ్చును, కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో రుచి కలగటం అది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. కనుక ఈ రోజున వారు భారతాన్ని గురించి కొద్దిసేపు చెప్పవలసింది అని అంటే వారి వాక్యాన్ని శిరోధార్యంగా భావించి ఇక్కడికి విచ్చేశానే తప్ప ఏదో పాండిత్య ప్రకర్షతో కానీ విజ్ఞతను ఏదో ప్రదర్శించుదామనే ఉద్దేశ్యంతో మాత్రం కాదు అని మనవి చేస్తూ, భారతీయులకు మూడే మూడు ఉత్తమోత్తమములైనటువంటి గ్రంథములున్నాయి. ఒకటి శ్రీమద్ రామాయణం, ఇది ఆదర్శప్రాయమైనటువంటి కౌటుంబిక వ్యవస్థ. అంటే తండ్రి కుమారుల యొక్క దాంపత్యం ఎలా ఉండాలి, భార్యాభర్తల యొక్క సంబంధం ఎలా ఉండాలి, అన్నదమ్ముల మధ్యలో అనురాగం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా అఖండమైన ప్రపంచానికి వాల్మీకి మహర్షి తన దివ్యమైనటువంటి వాక్కుల ద్వారా అనంత ప్రచారం చేశారు మహాత్ముడు. తరువాత వచ్చినటువంటిది మహాభారతం, ఇది సామాజిక చరిత్ర. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీ సరస్వతీం వ్యాప్తః తతో జయముదీరయేత్. వ్యాస మహర్షి, ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. కృష్ణుడు అనంటే నల్లగా ఉన్న కారణం చేత ఆయనకి కృష్ణుడు అనేటటువంటి పేరు వచ్చింది. ద్వీపంలో పుట్టినటువంటి కారణం చేత ద్వైపాయనుడు అనేటటువంటి పేరు వచ్చింది. అంటే వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఆ వశిష్ఠ మహర్షి యొక్క పెద్ద కొడుకు శక్తి. ఆ శక్తి యొక్క కుమారుడు పరాశరుడు. ఆ పరాశరుని యొక్క కుమారుడే పారాశర్యుడు. ఈయన ఒకనొక రోజున యమునా నదీ తీరంలోకి వచ్చాడు. వచ్చే వరకు అక్కడ మత్స్యగంధి, ఆమెకు యోజన గంధి అని కూడా పేరు. ఆమె యొక్క శరీరం అంతా కూడా చెమట వాసనలు గుబాళిస్తూ ఉన్నాయి. ఎందుకని అనంటే ఉపరిచర వసువు యొక్క వీర్యానికి చేపయందు ఉద్భవించినటువంటి పిల్ల ఆ అమ్మాయి. దాసరాజుకి చేపలో నుంచి దొరికింది ఆ అమ్మాయి. త్రిలోక సౌందర్యవతి, అసలు పేరు సత్యవతి. కానీ సత్యవతి అనే పేరుతో ఎవరు పిలిచేవాళ్ళు కాదు. ఆమె యోజన గంధి, మత్స్యగంధి అనే పేరుతోనే ఉండేది. ఆమె యమునా నదిలో పడవ నడుపుతూ ఉన్నది. ఆ నడుపుతూ ఉన్న సమయంలో అక్కడికి వచ్చారు పరాశర మునీంద్రుడు. ఆ పరాశరుడు వచ్చి ఆమెను చూచే వరకు మహర్షులు ఎప్పుడూ కూడా భౌతికమైనటువంటి సుఖాల కోసం వాళ్ళు ఏ పని చెయ్యలేదు. రాబోయేటటువంటి మానవ జాతికి, రాబోయేటటువంటి అఖండమైనటువంటి విశ్వానికి ఏదో ఉత్తమోత్తమమైనటువంటి ప్రయోజనం కలగాలి అనేటటువంటి ఉద్దేశంతో, భావనతో ఏదో ఒక వాంఛ కలుగుతుంది. అప్పుడు ఆ మత్స్యగంధి యందు అనురాగ హృదయుడయ్యాడు పరాశరుడు. వెళ్ళి అడిగాడు. అడిగితే ఆమెన్నది, ఏమయ్యా, నేను తల్లి చాటు బిడ్డను, నా తండ్రి అయినటువంటి దాసరాజును అడుగు, ఆయన గనక అంగీకరిస్తే నిన్ను వివాహం చేసుకోవటానికి నేను సంసిద్ధం. అమ్మా, నేను నిన్ను వివాహం చేసుకోవాలనే వాంఛ నాకు లేదు. మన ఇద్దరి యొక్క సంపర్కం చేత ఈ అనంతమైనటువంటి జగత్తునకు శాశ్వతమైనటువంటి హితాన్ని బోధించగలిగినటువంటి మహనీయుడైనటువంటి మహాతపస్సు ఉద్భవించబోతూ ఉన్నాడు. అతడే భారతదేశం యొక్క ఆత్మ కాగలుగుతాడు. ఆ ఆత్మస్వరూపమైనటువంటి భారతీయ ఆత్మ నీ వలన పుట్టవలసి ఉన్నది. అయితే నీకున్నటువంటి ఈ మత్స్యగంధత్వం పోయి నీ శరీరం అంతా అత్యద్భుతమైన సువాసనమయమయ్యేటట్లుగా వ్రమిస్తూ ఉన్నాను, నీ కన్యాత్వం చెడకుండా నేను వరాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను అంటే చుట్టూ మనుషులున్నారు. అప్పుడు ఏం చేశాడు అనంటే తన తపో మహత్వం చేత గాఢాంధకారాన్ని సృష్టించి ఆమెతో ఆత్మరతిని చేశాడు. ఆయన చేస్తే సజ్జో గర్భంలో 16 సంవత్సరముల వయసులో ఉన్నటువంటి ఆ కృష్ణ ద్వైపాయనుడు పరాశరుడు కొడుకైన కారణం చేత పారాశర్యుడయ్యాడు, సత్యవతి యొక్క కుమారుడైన కారణం చేత సత్యవతేయుడయ్యాడు. ఆయన ఉద్భవించి తండ్రి దగ్గర అనుమతి తీసుకొని, అమ్మా నీవెప్పుడు కోరుకుంటే అప్పుడు నేను వస్తాను అని మాట ఇచ్చి తపస్సు చేసుకున్నామని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఒక్కసారి ఈ భారతదేశం యొక్క సమాజం వైపు తేరు చూచాడు. ఆయన ఎలా ఉంది భారతీయ సమాజం, ఉప్పెన నాటి సముద్రంలాగా ఉన్నది. అల్లకల్లోలంగా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా ఒకడున్నాడు. ఎక్కడ ఆడపిల్ల కనిపించినా ఎత్తుకుపోతున్నాడు. నీవు నన్ను వివాహం చేసుకుంటావా లేక శాశ్వతంగా బందీవైన చెరసాలలో ఉంటావా? చెరసాలలో బందీలుగా ఉన్నవాళ్ళు 16,000 మంది. అప్పటికీ వాడే కంసుడు. సరే, వాడు కంసుడు ఆడవాళ్ళని ఎత్తుపోతూ ఉన్నాడు. జరాసంధుడు మగవాళ్ళని ఎత్తుపోతూ ఉన్నాడు. వాడు ఇదేమిటండి మగవాళ్ళని ఎత్తుపోయే అంటే, మహావీరులు ఎక్కడెక్కడ ఉన్నారో చూచి పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. రోజు తెల్లవారి లేవగాని భైరవ పూజ చేసి ఒక వీరుణ్ణి బలిచ్చేవాడు. ఈ విధంగా భారతదేశంలో వీరుడు అనేటటువంటి వాడు లేకుండా ఏ రోజుగారు ఒక ఏ రోజుకు ఆ రోజు ఒక వీరుడు తెగిపోతూ ఉన్నాడు. శిశుపాల దంతభక్తుల్లో శిశుపాలుడున్నాడు. ఎక్కడ స్వయంవరం జరిగినా అక్కడికి వెళ్ళటం, ఆ స్వయంవరం పాడు చేయటం, వీలైతే తాను ఆ అమ్మాయిని తెచ్చుకోవటం, లేకపోతే పాడు చేసి రావటం, ఇది వాడి పని. ఇక జరాసంధుని యొక్క అల్లుడున్నాడు కంసుడు. అతని దగ్గర చాణూరుడు. చాణూరాంధ్ర నిషోధన. చాణూరుడు మన ఆంధ్రుడు, ఇక్కడి నుంచి వెళ్ళాడు ఆయన అక్కడికి. ఈ చాణూరుడు ముష్టికుడు, పూతన, తృణావర్తుడు, శకటాసురుడు ఒకడు కాదు, మహామహా గొప్ప వాళ్ళైనటువంటి రాక్షసులంతా ఆయన దగ్గర ఉన్నారు. ఆయన కాలనేమి యొక్క అంశతో పుట్టినటువంటి వాడు వాడు. ఆ కారణం చేత ఆయన చేస్తూ ఉన్నటువంటి దుర్నయములకు అంతు లేదు. ఇక హంస డిభకులు అనేటటువంటి ఇద్దరు అన్నదమ్ములున్నారు. శివుణ్ణి గురించి తపస్సు చేసి అఖండమైనటువంటి వరములన్నీ పొంది ముణ్యాశ్రమముల మీద దాడి చేసి అన్నిటినీ నాశనం చేస్తూ ఉన్నారు వాళ్ళు. పౌండ్రక వాసుదేవుడు ఉన్నాడు. అసలు వాసుదేవుణ్ణి నేను, వసుదేవుని కుమారుడు వాసుదేవుడు కాదు, మీరు ఆయన్ని ఎవరిని పూజించవద్దు అని రెండు ఇత్తడితో బాగా పెద్ద శంఖచక్రాలు రెండు చేయించుకున్నాడు. మహావిష్ణువుకి వక్షస్థలంలో శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఉన్నది, బాగా ఒక పిడత కాల్చి అంటించుకున్నాడు, బాగా మచ్చబడిపోయింది. వాడు శ్రీకృష్ణుడు లేని సమయంలో వెళ్ళేది, యుద్ధాలు చేస్తూ ఉండేది, అంతకుముందు కూడా చేస్తూ ఉన్నాడు వాడు ఒక భయంకరంగా. సరే దుర్యోధనాదులు మొత్తం ఎవడి మార్గంలో వాడు సమాజాన్ని దోచుకు తింటూ ఉన్నాడు తప్ప, పీడిస్తూ ఉన్నారు తప్ప, సమాజము యొక్క హితాన్ని చూస్తూ ఉన్నవాడెవడో కనిపించలా. వేద అప్పుడు కృష్ణద్వైపాయనుడు అనుకున్నాడు, ఏమిరా ఇది, మానవ జాతిని ఉన్నతమైనటువంటి ధర్మ మార్గానుయాయుల్ని చేయవలసినటువంటి వేదములు ఏం చేస్తూ ఉన్నాయి? వేదములు మానవ జాతిని ఉద్ధరించడానికి అపౌరుషేయములుగా వచ్చినాయి. పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు, మహర్షులంతా కూడా జాన నిష్టలో ఉన్నప్పుడు వాళ్ళకి గోచరించినటువంటి వాటిని యథాతథంగా రాశారు. అందుకే వేద ద్రష్టలు అంటారు తప్ప వేద స్రష్టలు కాదు. వారు వేద మంత్రాలను సృష్టించలేదు. అయితే ఈ వేదాలు మానవులకి అందుబాటులో ఉండాలి. ఏం చేస్తూ ఉన్నాయి? మానవుల్ని సక్రమమైన మార్గంలో తీర్చిదిద్దవలసినటువంటివి అనంటే వేదములు మూడు. త్రయీ, భగవంతుడికి ఏమని పేరు? త్రయీమయుడు అని పేరు. అయితే చూచాడు వేదముల వంక, బాగా చిక్కుబడిపోయినటువంటి దారపు కండె ఎలా ఉండునో, ఇది ఋగ్వేదం ఇది యజుర్వేదం అనే సంగతి తెలియకుండా యజువులు సామలు మొత్తం అన్నీ కూడా కలిసిపోయి కలగా పులగమైపోయి సూత్రాలు లాగుతూ ఉంటే దారం గదా పెట్టుకు పెడుక్కు తెగిపోయేటట్లుగా సూత్రములని తెగిపోతూ ఉన్నాయి. ఓహో, వేదములు అర్థం కాక మానవులంతా ధర్మబద్ధం కాకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. కనుక నేను ఈ మానవ జాతిని ఈ వేద గాములను చెయ్యాలి, అంటే వేదములందరికీ అర్థమయ్యేటట్లుగా చెయ్యాలని ఆ హిమాలయ పర్వతాలలో కూర్చొని వేదములన్నింటినీ కూడా చక్కగా సూత్రములన్నీ సవరించి దేనికదిగా ఏర్పాటు చేసి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అనేటటువంటి పేరుతో నాలుగు వేదములుగా విభజించి ఇక ప్రజలంతా కూడా ధర్మ మార్గంలో సంచరిస్తారు. ఇంతకాలం నుంచి వేదార్థములు తెలియక ఈ విధంగా ప్రవర్తించారు. ఇక వీళ్ళంతా కూడా వేదములను చదువుకొని వీళ్ళంతా ధర్మ మార్గానుగాములై వెళ్ళిపోతారని భావించి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయన కొంతకాలం తపస్సు చేశాడు. ఈ వేదములను విభజించిన కారణం చేత వేదవ్యాసుడు అనేటటువంటి బిరుదనామం వచ్చింది. ఆ బిరుదనామంతోనే ఆయన ప్రకాశించాడు. కనుక ఆ విధంగా ఆ వేదవ్యాస మహర్షి తపస్సు చేసుకొని బయటకు వచ్చి చూస్తే ఎలా ఉంది సమాజం, ఎక్కడ వేశావు గొంగళి అనంటే వేసిన చోటే ఉన్నాను కంబళి, ఏమీ మార్పులే. ఏమిరా ఇది, వేదములర్థం కాక మానవులంతా అధర్మ మార్గంలో సంచరిస్తూ ఉన్నారని నేను భావించాను. మానవులకు అందుబాటులోకి తెచ్చాను వేదములన్నిటినీ, అయినప్పటికీ మానవులు ఏమీ మారలేదు అని అంటే ఇక వేదములు ప్రభు సంహితములు, పురాణములు మిత్ర సంహితములు కానీ అని ఆ కృష్ణద్వైపాయనుడు తస్యాఖ్యాన వదిష్ఠస్యా విచిత్ర పద పర్వణ సూక్ష్మార్థన్యాయ యుక్తస్య వేదార్థై భూషితస్య చాహ భారతఖ్యాతేతిహాసస్య పుణ్యాం గ్రంథార్థ సంయుతాం సంస్కారోపగతాం బ్రాహ్మీం నానా శస్త్రోపబృంహణాం. అప్పుడు ఏం చేయాలని ఆలోచించి ఈ సమస్తమైనటువంటి నాలుగు వేదముల యొక్క ధర్మాన్ని క్రోడీకరించి మానవులందరికీ కూడా కాంతా సమ్మితమైనటువంటి కావ్యంలో ఒక కథలో చెప్పినట్లయితే అప్పుడు ఇది తెలుసుకొని మానవులంతా ధర్మాన్ని పాటిస్తారు అని భావించి మొత్తం భారతాన్నంతా కూడా మనస్సులో భావించటానికి బ్రాహ్మీం ఆ సరస్వతీ దేవి యొక్క అందుకే దేవీం సరస్వతీం వ్యాప్తహంగా ఆ సరస్వతీదేవి యొక్క కరుణ చేతనే ఆ వ్యాప్తమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడై వేదవ్యాస మహర్షి పర్వణ పద్దెనిమిది పర్వములు అయ్యా దీన్ని మళ్ళీ మనవి చేస్తాను, నేను వరుసలో మనవి చేస్తాను, జయము వీటి విషయాలు మళ్ళీ మనవి చేస్తాను. ఇది పర్వణ పద్దెనిమిది పర్వములు పేరు పెట్టాడు. అయితే కొంతమంది నవీన విమర్శకులు అదేమిటయ్యా కణుపు ఒప్పగా చప్పగా ఉంటుంది పర్వం అని పేరు పెట్టావేమిటి అంటే భారతం అంతా చప్పందని అర్థమా? అయ్యో పద్దెనిమిది పర్వములు కదండి, పర్వానికి మధ్యలో ఉండేదేమిటి? చెరుకు, అందులో రసం ఉన్నది. ఇప్పుడు ఈయన పర్వములు అని పేరు పెట్టి 18 పర్వాలు రాశాడు. 18 పర్వాలలో పర్వానికి మధ్యలో ఉన్నటువంటిది ఇచ్చుఖండం అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోకుండా పర్వం అంటే చప్పగా ఉంటుంది కణుపు కదా, కణుపు అని పేరు ఎందుకు పెట్టారు అని ఆలోచించినటువంటి పెద్దలు కూడా కొన్ని వ్యాసాలు రాశారు. కానీ కణుపుకి మధ్యలో ఉన్నదే కథాభాగం, అదే రసభరితం. ఆ విధంగా భావించినటువంటి వాడై ఇతిహాస. ఏమిటి ఇతిహాసం అంటే చరిత్రకు అందని చరిత్ర. విన్సెంట్ స్మిత్ అనేటటువంటి ఒక చరిత్రకారుడు చెప్పిన మాటలను ముందు మీకు యథార్థంగా చెబుతున్నాను. The battle of Kurukshetra took place before 5000 BC. By that time, Indians knew the atomic power. They utilized the atomic power in their weapons. Especially, Arjuna is very competent to utilize atomic power in his arrows. By that, he killed hundreds of persons at one stroke. Winston Smith aneetatuvanti oka charitrakarudu cheppinatuvanti maatidi. Kristuku poorvam 5000 samacharalu samayamlo Kurukshetra yuddham jarigindi. Ee Kurukshetra yuddhaniki naatiki bharatiyulaku anuvijnanam paripurnanga telusu. Andulo vaalla yokka aayudhamulalo anusaktini viniyogincharu. Mukhyanga ఆ విషయంలో మంచి నైపుణ్యం కలిగినటువంటి అర్జునుడు తన యొక్క బాణములలో అణుశక్తిని ఉపయోగించి ఒక్కొక్క దెబ్బకు 100 మందిని సంహరించాడు అనేటటువంటిది విన్సెంట్ స్మిత్ అనేటటువంటి చరిత్రకారుడు వ్రాసినటువంటి వ్రాత. ఇది ఇతిహాసము అనంటే చరిత్రకు అందని చరిత్ర. అయ్యా నేను ఒక్క విషయం మీకు మనవి చేసి ముందుకు వెళ్తాను. ఇది జరిగింది అని నమ్మినటువంటి వాళ్ళతో బాధే లేదు, జరగలేదు అనుకున్న వాళ్ళతో అసలు బాధ లేదు. అయిపోయింది, తమకు అనుకూలమైన చోట జరిగింది, అనుకూలం కాని చోట జరగలేదు అని భావించిన వాళ్ళతోనే జైనులు అన్నారు ఒక మాట, భారతం అంతా ఒట్టి అభూత కల్పనయ్యా అన్నారు. అంటే మన వాళ్ళు తక్కువ తినలేదు కదా, ఏమయ్యా మీరు కూడా ఒక అభూత కల్పన కథ చెప్పలే అమ్మాకు అన్నారు. వాళ్ళు కథ చెప్పారు, జైనులు చెప్పిన కథ ఇది. జైన గురువు గారు వెళ్తున్న ఆట, ఒక అడవి ఏనుగు చూసి వెంటబడింది. ఈయన పరిగెత్తి 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 ఒక నువ్వు మహావృక్షం ఎక్కా అంట, నువ్వు మహావృక్షం చిటారు కొమ్మల్లోకి వెళ్ళిపోయాడంట. ఏనుగు వచ్చి ఆ నువ్వు చెట్టు యొక్క మొదలు పట్టుకుని అటు ఇటు ఊపిందట, కాయలన్నీ రాలిపోయినాయట. అది తొక్కుతూ ఉంటే బురదైపోయిందట, ఆ బురదలో ఏనుగు కూరుకుపోయిందట. ఆ గురువు గారు ఎగురు దూకి బయటకు వచ్చాడట. ఇట్లా ఉన్నాయ్యా మీ కథలు జైనుల గురించి. ఈ భారతం ఇది కేవలం కల్పన అనేటటువంటి వారి కోసం మన వాళ్ళు చెప్పినటువంటి ఒక చిన్న కథ ఇది. అంతేగాని ఈ మధ్యలో ఒక వ్యక్తి శ్రీకృష్ణ స్వస్వరూపం అనేటటువంటి ఒక గ్రంథాన్ని వ్రాసి శ్రీకృష్ణుణ్ణి గుర్చి అనేకములైనటువంటి మనం నోటితో పలకలేనటువంటి అనేక విషయాలు రాశారు ఆయన. అది నా దగ్గరికే వచ్చింది. నేను కృష్ణుడు దైవము అని నమ్మేవాళ్ళకి నమస్కారం, నమ్మని వాడికి ఒక నమస్కారం. ఆయన అక్కడ ఏం చేశాడు, కథలు నమ్ముతాడు కృష్ణుడు దేవుడని నమ్మడు. వేదవ్యాస మహర్షి భాగవతాన్ని పారమహంస సంహిత అన్నాడు ఆయన, అది సమాధి భాష అన్నాడు. సమాధిలో చూడవలసింది ఆత్మ తప్ప శరీరం కాదు. ఈ కథల వెనుకున్నటువంటి వేదాంతాన్ని మీరు చూడాలి తప్ప పైని కథలు కాదు అని దాని ఖండన గ్రంథం 500 పుటల గ్రంథం రాశాను. నాకు ఆత్మీయులైనటువంటి విజయ రాఘవ శర్మ దంపతులు 6 మాసాల క్రితం జబ్బు చేస్తే 72,000 రూపాయల పైసా తీసుకోకుండా హాస్పిటల్లో బాగు చేయటమే కాకుండా ఎందుకు ఇచ్చారో పళ్ళతో పాటుగా 50,000 రూపాయలు ఇచ్చారు వారు. దానితో ఆ పుస్తకాన్ని అచ్చువేశాను. అది సరే, దాన్ని నేను చెప్పకూడదు ఆ పుస్తకాన్ని గురించి. అయితే ఒక్కటే విషయం, నమ్మకం ఉంటే నమ్మండి, లేదు నమ్మవద్దు. మనకు అనుకూలమైనటువంటి చోట నమ్మటం, వదిలిన చోట వదిలిపెట్టడం అది పౌరాణికమైన ధర్మం కాదు. కనుక ఈ వేదవ్యాస మహర్షి ఇతిహాసంగా రాయాలి. ఇతిహాసం అంటే చరిత్రకు అందనటువంటి చరిత్ర. కనుక భారతేతి, భారతం అంటే భరత వంశస్థుల యొక్క చరిత్ర అని అర్థం. భా అంటే కాంతి, కాంతి యందు ఆసక్తి కలిగినటువంటి భారతీయుల యొక్క చరిత్ర అని అర్థం. భారతం అంటే భారతీయుల యొక్క ఆత్మ అని అర్థం. ఇవన్నీ వచ్చేటట్లుగా ఆయన శ్రీమన్ మహాభారతం అనేటటువంటి పేరుతో మొత్తం భారతం అంతా కూడా సంస్కార పూర్వకమైనటువంటి స్థితితో ఆ బ్రాహ్మి యొక్క దయవల్ల మనస్సునందు భావించి మంగళ్యం మంగళం విష్ణు వరేణ్యమనఖం శుచిం నమస్కృత్య హృషీకేశం చరాచర గురుం హరిం. మంగళములకు మంగళమును కల్పించేటటువంటిది హృషీకేశం. హృషీకములంటే ఇంద్రియములు, ఇంద్రియములను జయించినవాడు మహావిష్ణువు. అటువంటి మహావిష్ణువు నాడే జగద్గురువైనటువంటి ఆ మహావిష్ణువునకు నమస్కారం చేసి ఆయన చరాచరములకు ప్రభువైనటువంటి కారణం చేత ఆయనకు నమస్కారం చేసినటువంటి వాడై ఒకనాడు వచ్చి కూర్చొని ఏం కథ రాయాలి అంటే తన కథే రాయాలి. తన కథ అంటే పాండవులు కానీ కౌరవులు కానీ తనకు పుట్టిన సంతానమే. ధృతరాష్ట్రుడు తనకే పుట్టాడు, పాండురాజు తనకే పుట్టాడు, విదురుడు తనకే జన్మించాడు. వాళ్లకు పుట్టినటువంటి సంతానం ఆయన యొక్క మనుమలు. కనుక నా సంతానం ఈ విధంగా రాజ్యం కోసం తన్నుకున్నది అని భావించి అది వ్రాయాలనుకుంటూ ఉంటే ఒకనొక రోజున యస్య ప్రసాదద్వక్ష్యామి నారాయణ కథామిమాం సర్వాశ్రామభిగమనం సర్వతీర్థావగాహనం సతథా ఫలదంలోకే నారాయణ కథాయథా. ఈ భారతం ఉన్నదే సర్వమైనటువంటి ఫలములు కలిగించేది, సమస్తమైన తీర్థయాత్రలను దర్శించినటువంటి తీర్థయాత్రలో మునిగినటువంటి ఫలం, సర్వక్షేత్రములను సర్వదైవములను దర్శించినటువంటి ఫలమంతా కూడా కలుగును సుమ అని ఆయన భావించి ఉండగా, ఒకనొక రోజున తచ్చింతితం జ్ఞాత్వా ఋషిద్వైపాయనస్య చ తత్ర ఆజగామ భగవన్ బ్రహ్మా లోకగురు స్వయం. ఒకనొక రోజున శిష్యులతో నేను మనస్సులో భావించినటువంటి ఈ భారతం ఉన్నది ఎలా వ్యాప్తి చేయాలి దీన్ని అని ఆలోచిస్తూ ఉండగా బ్రహ్మదేవుడు స్వయంగా లోకగురువైనటువంటి బ్రహ్మదేవుడు ఆయన యొక్క ఆశ్రమానికి వచ్చి ప్రీత్యర్థం తస్య చైవర్షే లోకానాం హితకామ్యయా తం దృష్ట్వా విశ్వతో భూత్వా ప్రాంజలిహే తైనసం స్థిత. ఉన్నతాసనాల మీద కూర్చోబెట్టి వ్యాస మహర్షి నమస్కారములు చేసి, స్వామి కేవలం లోకహితం కోసం నేను ఒక కావ్యం రాయాలని అనుకుంటూ ఉన్నాను అని ఆ భారతంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి విశేషములు కూడా ఆయన ముందు కుప్పబోశాడు, హృదయం విప్పి మొత్తం కుప్పబోశాడు. విస్మిత జగత్కర్త అయినటువంటి జగత్ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవునికి ఆశ్చర్యం కలిగిందట. కలిగి వెంటనే ఆయన అన్నాడట, కావ్యస్య లేఖనార్థాయ గణేశ స్మరతాం మునే. ముని ఏమీ లేదు, ఒక్కసారి నీవు మనస్సులో తలుసుకో, ఆ వినాయకుడు ఉన్నాడే ఆయన వస్తాడు, ఆయన నీ భారతాన్ని వ్రాస్తాడు సుమా, ఆయనే నీకు లేఖకుడు అని చెప్పి ఆశీర్వదించి ఆయన వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు. ఈయన కూర్చొని ఆ గణేశుణ్ణి ఒక్కసారి మనస్సులో భావించాడట. వెంటనే ఆ విఘ్నేశ్వర స్వామివారు ఉన్నారే, తొండాన్ని కదిలించుకుంటూ చెవులు ఊపుకుంటూ వచ్చాడు, ఆశ్రమానికి వచ్చాడు. ఎదురు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి వ్యాస మహర్షి ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాది విధుల చేత పూజించినటువంటి వాడై, స్వామి ఏ కారణం చేత దయచేశారు తమరు తెలుసుకోవచ్చునా? అదేమిటయ్యా, నువ్వే పిలిచి ఏ కారణం చేత వచ్చావంటావే, నీవేదో లోకహితార్థమై ఒక గ్రంథం రాయాలని అనుకుంటూ ఉన్నావని, దాన్ని వ్రాయటానికి బ్రహ్మదేవుడు నన్ను గురించి చెప్పాడని నాకు తెలుసు, అందుకే నేను వ్రాయటానికి ఇక్కడికి వచ్చాను సుమా అంటే, వ్యాసుడన్నాడు, అయ్యా నేను సపాద లక్ష గ్రంథమైనటువంటి భారతాన్ని మొత్తం ఊహించేశా, లక్ష శ్లోకములు నాకు మనస్సులో కనిపిస్తూ ఉన్నాయి, నేను గబ్బ 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 చెప్పేస్తూ ఉంటా, మీరు ఏమయ్యా ఏమిటా పొరుగు ఆగు మెల్లిగా చెప్పు అని అంటే నేను చెప్పలేను వెనక తిరిగి, నేను ఎంత వేగంగా చెబుతానో అంత వేగంగా వ్రాయగలిగితే మీరు కూర్చోండి, లేకపోతే దయ్యుంచి ఆ ప్రయత్నానికి పోనవద్దు అంటే, మహాత్ముడు ఆయన అన్నాడు, వ్యాస నాకు ఒక నియమం ఉన్నదయ్యా. ఏమిటంటావా, ఎంత వేగంగా చెప్తావో నా గంట ఆగనంత వేగంగా చెప్పాలి, పొరపాటున గనక నా గంటం ఆగిందా ఒక్క పోటే పొడుస్తా, ఈ దానిలో సందేహం లేదు. 20 గంటలు పొడిచేవాడు వినాయకుడు, ఇక ఎలా ఉండాలి అయ్యా చిత్తం అన్నారు. ఇద్దరు కూర్చున్నారు, కూర్చొని గణనాథుడు రాస్తూ ఉన్నాడు, ఎంత వేగంగా అగ్గా బాగా బాగా రాస్తూ ఉన్నాడు. రాస్తూ ఉంటే కొద్ది దూరం వెళ్ళేవరకు ఆగిపోయింది గంట, లాగి ఒక్క పోటు కూర్చోవాడు. అమ్మా చంపావు కదయ్యా, చంపేశావే చూడు, ఆగిందా లేదా, ఆగి అయ్యా ఉండండి. అప్పుడు అర్ధరహితమైనటువంటి కొన్ని శ్లోకాలుగా బగా బగాబ చెప్పేవాడు వ్యాసుడు. అర్ధరహితమైన శ్లోకాన్ని రాయటానికి పనికిరాదు, గణేశుడు రాయకూడదు గ్రంథ. అందుకే వ్యాసుడే ఏమన్నాడు అనంటే, గ్రంథగ్రంథిం తదాచక్రే మునిరూఢం కుతూహలాత్. గ్రంథి అంటే ముడి. ఆ గ్రంథము యొక్క ముడులన్నీ బిగించి నాలుగు శ్లోకాలు చెప్పేసేవాడు. ఏంటి ఎట్లా చెప్పాడు ఈయన అది? ఈయన అది అర్థం చేసుకొని అన్వయం చేసుకొని అది రాసేవారికి రెండు ముహూర్తములు పెట్టాడట. ఈ లోపల 100 శ్లోకాలు వెళ్ళిపోయేవాడు. మళ్ళీ కొందరు పోయి మళ్ళీ పొడిచేవాడు. మళ్ళీ ఈయన మళ్ళీ ఇట్లాంటి శ్లోకాలు చెప్పేవాడు. వాటిని వ్యాస ఘట్టములు అని అంటారు. ఆయన పోటులు తప్పించుకోవడానికి చెప్పాడు ఈ శ్లోకాలు. ఈనాటి వరకు కూడా శాంతం అర్థం చెప్పినటువంటి పండితులు లేరు, కానీ అక్కడక్కడ ప్రహేళికలకు కొన్నిటికి మాత్రం అర్థం చెప్పారు. నేను రెండు అటువంటి వాటికి తమకి మనవి చేస్తాను. ఆ ప్రహేళికలకి ఆ వ్యాసుడు తప్పించుకోవటానికి పోటులు తప్పించుకోవటానికి చెప్పినటువంటి రెండు ప్రహేళికలకు మీరు మనవి చేస్తాను. ఆగతా పాండవా సర్వే దుర్యోధన సమీహయ తస్మై గాంచ సువర్ణంచ రత్నాని వివిధాని చ. పాండవులు అరణ్యవాసానికి వచ్చిన తర్వాత ఈ శ్లోకం చెప్పాడు ఆయన. పాండవా సర్వే పాండవులందరూ కూడా దుర్యోధన సమీహయ వచ్చినటువంటి దుర్యోధనుని యొక్క కోరిక తీర్చటం కోసం తస్మై ఆ దుర్యోధనుని కొరకు గాంచ ఆవులను సువర్ణంచ బంగారాన్ని రత్నాన్ని రత్నములని ధనాని చ ధనములు అన్నీ దుర్యోధనునికి పాండవులంతా ఇచ్చారయ్యా. ఏమండి దుర్యోధనుడు వస్తాడా యాచకుడుగా పాండవుల దగ్గరికి? వస్తాడా? రాడు. వచ్చినా పాండవులు దుర్యోధనునికి ఇస్తారా? ఇవ్వరు. మరి ఇదేమిటి? మరి ఈ శ్లోకం వినాయకుడు రాయాలా వద్దా? వ్రాయాలి. ఆయన ముందు అర్థం చేసుకోవాలి దీనికి ఏమిటి అని అంటే, దుర్యోధనుడు అనేటటువంటిది దుహు సర్వే అదుహు యహ అంటే సర్వే దుర్యోధన సమీహ దుర్యోధన సమీహ అయిపోయింది. సర్వే పాండవులంతా కూడా యహా ఎవడైతే ధన సమీహయా వాళ్ళ దగ్గరికి ధనం కోసం వచ్చాడో వారికి పాండవ సర్వే పాండవులందరూ కలిసి గాంచ గోవులను సువర్ణంచ బంగారాన్ని వివిధాని రత్నాని చ వివిధములైన రత్నములను అదుహు ఇచ్చిరి. ఆ దుర్యోధన శబ్దాన్ని ఇన్ని రకాలుగా విడదీస్తేనే తప్ప దానికి ఆ అర్థం రాదు. ఇది వినాయకుడు మళ్ళీ కొంచెం సరి చేసుకొని రాసేవారికి కొన్ని శ్లోకాలు వెళ్ళిపోయేవాడు. ఆ విధంగానే భారత యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆ భీష్ముని యొక్క దెబ్బలకు పాండవ సైన్యం అంతా అల్లకల్లోలం అయిపోతూ ఉన్నది. వెళ్ళారు ఆ రాత్రి, వెళ్ళి ఆయన భోజనం చేసి పండుకోబోతూ ఉన్నాడు భీష్ముడు. అయ్యా పెద్దలంతా దయచేశారు, ఏమిటో కారణం చెప్పవలసిందన్నాడు. శ్రీకృష్ణుడు అన్నాడు, ఏం కారణం చెప్పమంట, ముసలాడు చంపి వదిలి పెడతావు కానీ వదిలిపెట్టడం లేదే, నిన్న నేనే చక్రం తీసుకోవాల్సి వచ్చింది నిన్ను చంపుతానని. మాట కోసం, అర్జునునికి ఇచ్చిన మాట కోసం నిన్ను చంపకుండా వదిలిపెట్టా? మరి ధర్మరాజుతో చెప్పావట నువ్వు ఎలా మరణిస్తావో చెప్పి సావు, మరి లేకపోతే ఇప్పుడు పాండవ సైన్యాలు మిగిలేట్లేవు అంటే, అయ్యా అంగనా పూర్వుడు అంటే ముందు స్త్రీగా ఉండి తర్వాత పురుషుడు అయినటువంటి వాడు, తృతీయ ప్రకృతి అంటే స్త్రీ పురుషులు కానిటువంటి వాడు, స్త్రీ నామధారి మగవాడు అంకమ్మ లక్ష్మీకాంతం ఇట్లా పేరు పెట్టుకుంటారు, అటువంటి వాణ్ణి, కిరీటం లేని వాణ్ణి, వెనక్కి తిరిగిన వాణ్ణి, ఏదన్నా ఆయుధం లేని వాణ్ణి, ఎక్కడైనా ఎక్కినటువంటి వాణ్ణి, కింద ఎన్ని 100 నియమాలు చెప్పి ఇట్లాంటి వాళ్ళందరినీ నేను కొట్టను రా, కనుక మీరు యుద్ధం చేయండి అన్నాడు. వీళ్ళకి అర్థం కాల, ఏ సరిగ్గా చెప్పవా, ఏమీ లేదురా, మీ పెద్దబావ మరిది ఉన్నాడే శిఖండి, వాడు పుట్టడం మగపిల్లవాడుగా ఆడపిల్లగా పుట్టాడు, తర్వాత మగవాడయ్యాడు, వాడిని చూస్తే నేను యుద్ధం చేయను, వాడిని ముందు పెట్టుకోండి రా. అప్పుడు రెండవ రోజున అర్జునుని రథానికి ముందు పెట్టుకున్నారు. ముందు పెట్టుకొని వెనకున్నాడు అర్జునుడు, వీడు మాత్రం బాణాలు వేస్తూ ఉన్నాడు. అట్లా చూశాడు ధనుర్బాణములు వదిలిపెట్టి తలంచు కూర్చున్నాడు భీష్ముడు. అర్జునుడు కృష్ణుడు, అర్జున పుంఖాను పుంఖాలుగా సారించాడు అర్జునుడు. అప్పుడు అన్నాడు భీష్ముడు, రే అర్జున, ఈ బాణములు నివిరా, ఈ వాడి ఈ వేడి ఆ పేడి గారికి ఎక్కడున్నాయి రా ఇవి? అక్కడ ఒక శ్లోకం చెప్పాడు చూడండి, అర్జునస్య ఇమే బాణాః నేమే బాణాసి ఖండినః సీదల్తి మమ గాత్రాని మాఘమాసే గవాయువ. అసలు అర్జున, అర్జునస్య ఇమే బాణాః, ఇమే బాణాః, ఈ బాణములన్నీ కూడా అర్జునుని యొక్క బాణములు, వాడివి కావు. నేమే బాణా శిఖండినః, శిఖండి యొక్క బాణములు కానీ కవివి. సీదంతి మమ గాత్రాణి, నా శరీరాన్నంతా కూడా బద్దలు కొడుతూ ఉన్నాయి. ఎలా అంటే మాఘమాసే గవాయువ, మాఘమాసంలో గోవుల వలే. ఏమిటి మాఘమాసంలో గోవులు మాదిరిగా నా శరీరాన్ని బద్దలు కొడుతూ ఉన్నాయి అంటే అర్థమేముంది దీనికి? మరి ఇది ఆలోచించి రాయాలి ఆయన పెడవిచ్చి. ఇప్పుడు దానికి ఏమిటి అర్థము అని అంటే, మాఘమా సేగవాహ, మాఘమా అంటే ఎండ్రకాయ కర్కటి, సేవగాహ అంటే దాని యొక్క సంతానం. తేలు కానీ ఎండ్రకాయ కానీ ఎట్లా పిల్లల్ని పెడతాయి? అవి గర్భం వచ్చిందంటే చచ్చిపోతాయి, కడుపు పగిలిపోతుంది. కనుక ఇక్కడ మాఘమా అంటే కర్కటి అని అర్థం చేసుకోవాలి, సేవగాహ అంటే దాని పిల్లలు. అంటే ఏ విధంగా అయితే కడుపు పగిలి కర్కటి చచ్చిపోతుందో ఆ విధంగా నీ యొక్క బాణములు నా శరీరాన్నంతా చీల్చివేస్తూ ఉన్నాయి అని అర్థమే తప్ప, మాఘమాసే గవాయువా, మాఘమాసంలో గోవుల మాదిరిగా. అంటే వీటిని ఏమంటారంటే వ్యాస ఘట్టములు అన్నారు, వీటినే ప్రహేళికలు అని కూడా మన వాళ్ళు పిలిచారు. వాసుదేవస్య మాహాత్మ్యం పాండవాంచ సత్యతాం. ఈ విధంగా ఆయన ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తూ, షష్టిం శత సహస్రాణి చకారాణ్యాంశ సంహితాం. మొత్తం ఈయన ఏం చేశాడు, మొత్తం ఈ రామాయణ ఈ భారతాన్నంతా కూడా ఈయన 8800 శ్లోకములలో పాండవానంచ సత్యతాం దుర్వృత్తం ధాత్ర రాష్ట్రాణం చక్తవాన్ భవగవాన్ ఋషి. ఆయన మొత్తం 8800 శ్లోకములు ఇటువంటి శ్లోకములు చెప్పాడు భారతంలో అని దానికి అర్థం. ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మొత్తం జయం అనే పేరుతో మొట్టమొదట 8800 శ్లోకాలు చెప్పాడు వ్యాసుడు. తర్వాత రౌమహర్షిని చెప్పేటప్పుడు అవి 24,000 అయినాయి, వైశంపాయనుడు చెప్పేటప్పుడు 100,000 అయినాయి అని ఒక సిద్ధాంతం తీసుకొచ్చి వ్యాసుడు జయం అనేటటువంటి పేరుతో 8800 శ్లోకములు మాత్రమే చెప్పాడు అని. కానీ ఇక్కడ వ్యాసుడు ఏమంటూ ఉన్నాడు అనంటే చూడండి, వ్యాసుని యొక్క మాటలు నా సొంత మాటలు కాదు ఇవి. అష్టౌ శ్లోక సహస్రాణి హ్యష్టే శ్లోక శతాని చ అహం వేద్మి శుకో వేత్తి సంజయో వేత్తి వానవా. వ్యాసుడు చెప్పాడండి ఈ మాట, ఇవి 8800 శ్లోకాలు నేను ఈ విధంగా చెప్పాను, వీటి అర్థం నాకు తెలుసు, నేను తెలిసే చెప్పా. శుకో వేత్తి, నా కొడుకైనటువంటి శుకుని కూడా తెలిసివి. సంజయో వేత్తి వానవా, మహావిద్వాంసుడైనటువంటి సంజయునికి ఇవి అర్థమవుతాయో అర్థం కాదో నాకు తెలియదు అని ఇటువంటి శ్లోకాలు నేను 8800 చెప్పాను. ఇటువంటి శ్లోకాలంటే ఇవే ప్రహేళికలు, వ్యాసఘట్టములు. 8800 శ్లోకములతో ఆయన నేను చెప్పాను అని చెప్పుకున్నాడు. ఇక తర్వాత ఉపాఖ్యాన వై సహజ్ఞేయం శ్రావ్యం భారతముత్తమం చతుర్వింశతి సాహస్రీం చక్రే భారత సంహితాం. ఉపాఖ్యానములు లేకుండా కేవలం పాండవుల యొక్క కౌరవుల యొక్క చరిత్ర 24,000 శ్లోకాలలో ఉన్నది. ఆయనే చెప్పాడు, వ్యాసుడే చెప్పాడు. అంటే ఉపాఖ్యానాలు అన్నీ తీసివేయండి, తీసివేసి కేవలం కౌరవ పాండవులకు సంబంధించినటువంటి కథ కనుక మీరు తీసుకున్నట్లయితే కేవలం 24,000 శ్లోకాలలో అది నేను భారతంగా వ్రాశాను. ఇక తర్వాత ఉపాఖ్యానతో కలిసి 100,000 శ్లోక పరిమితాం, మొత్తం ఉపాఖ్యానాలతో నేను 100,000 శ్లోకములతో ఈ భారతాన్ని వ్రాశాను అని. ఈ భారతాన్ని నేను 60,00,000 శ్లోకాలతో రాశానని వ్యాస మహర్షి మళ్ళీ చెబుతూ ఉన్నాడు. షష్టిం శతసహస్రాణి చకారాణ్యాం ససంహితాః, 60,00,000 శ్లోకములతో మొత్తము నేను ఈ భారత సంహితను మొత్తం రాశాను. రాసి త్రింశత్ సహస్రంచ దేవలోకే ప్రతిష్ఠితం, 30,00,000 శ్లోకములతో కూడినటువంటి ఈ భారతాన్ని నేను దేవలోకంలో దేవతల కోసం ఇచ్చాను. ఇక పిత్రే పంచదశ ప్రోక్తం, పితృదేవతల కోసం 15,00,000 పరిమితమైనటువంటి శ్లోకములు కలిగినటువంటి భారతాన్ని పితృదేవతల కోసం ఇచ్చాను. ఇక గంధర్వేషు చతుర్దశాంగ, గంధర్వుల కోసం 14,00,000 శ్లోకములు కలిగినటువంటి భారతాన్ని గంధర్వులకిచ్చాను. ఇక ఒక్క మిగిలింది 100,000. ఈ 100,000 శ్లోక పరిమితమైనటువంటి భారతాన్ని నేను మానవులకు ఇచ్చానయ్యా. ఇది వ్యాస భారతంలో ఉన్నటువంటి యథాతథమైన విషయం పెద్దలైనటువంటి మీ ముందు ఉంచాను. అయితే ఇక్కడ నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాప్తః తతో జయముదారయే ముదీరయేత్. జయం అనంటే ధర్మ విజయము అని అర్థం చెప్పాడు వ్యాసుడు. వెళ్ళి ధర్మరాజు, భారత యుద్ధం జరుగుతూ ఉన్నది, 2 పక్షాలు ఏర్పడ్డాయి, ఒక ప్రక్క పాండవపక్షం, ఒక ప్రక్కన కౌరవపక్షం నిలబడి 7 అక్షౌహిణీలు ఇటు 11 అక్షౌహిణీలు కౌరవపక్షంలో. ధర్మరాజు 2 చేతులు ఎత్తి కౌరవ పక్షంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. భీముడు అర్జునుడు చూచారు. అన్నా నీకు భయం లేదు, భయం లేదు, వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నువ్వు భయపడకు, మేమున్నాం మేమున్నాం. ఏ ఊరు మూసుకోండి, శ్రీకృష్ణ పరమాత్మ జగన్నాటక సూత్రధార ఆయన, రే ఊరుకోండి రా, ఎదకుండా ఊరుకోండి అన్నా. వాళ్ళు ఊరుకున్నారు. ఏకాయికిని వెళ్ళి ఆ భీష్ముని యొక్క పాదముల మీద పడి, తాతా యుద్ధానికి నాకు అనుగ్రహం ఇచ్చినట్లేనా, యుద్ధం తప్పలేదు అంటే, ధర్మజా నీ ధర్మబుద్ధికి మెచ్చాను నేను, అయితే చూస్తూ ఉన్నా నేను, నువ్వు వస్తావా రావా అని ఎదురు చూస్తూ ఉన్నా, నిజంగా వచ్చావు, నాకు చాలా ఆనందమైందయ్యా, కోరుకో, నీ పక్షంలో యుద్ధం చేయమనేది తప్ప నువ్వు ఏది చెప్పినప్పటికీ నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. తాత నీవు ధనుస్సు తీసుకొని రాలితే ఆ నిటలాక్షుడున్నాడే, చిచ్చర కన్ను మూసుకొని చచ్చర వ్రాలిన రుద్రుడంచు, నీవు యుద్ధరంగంలో గనక నిజంగా వచ్చి నిలబడితే 3వ కన్ను మూసుకొని వచ్చినటువంటి రుద్రుడంటారు నిన్ను, నిన్ను ఎదిరించగలిగిన వాడు లేడు. మరి నువ్వు మాకెమ్మెయ్యి సామ్రాజ్యము చేకురు, మాకు ఏ విధంగా సామ్రాజ్యం, నువ్వు ఎలా పడిపోతావని కాదు, మాకు సామ్రాజ్యం ఎలా వస్తుంది అనంటే, ధర్మజా యతో ధర్మః తతో జయః, ఎక్కడ ధర్మం ఉన్నదో అక్కడ విజయం ఉన్నది, కనుక నీదే జయం, వెళ్ళు, వెళ్ళిపోయాడు. ద్రోణుడికి నమస్కారం చేశాడు. గురువుగారు అంటే చూస్తూ ఉన్నానయ్యా, నువ్వు రాకపోతే శాపం పెట్టి ఉండేవాడిని నేను అని, నీ పక్షంలో యుద్ధం చెయ్యమంటాం తప్ప ఏదైనా అడిగిస్తా, మరి నాకు విజయం, యతో ధర్మః తతో జయః, ఇదే ఎవరు చెప్పినప్పటికీ అందుకని భారతానికి జయం అనేటటువంటి పేరు వచ్చిందయ్యా. ఈ జయం అని పేరు పెట్టడంలో దీనికి పాణిని సూత్రం ఒకటి ఉందండి. ఏమిటి అనంటే, ఒక సూత్రం ఏమిటి అంటే, దీని ప్రకారం ఖాది నవ, ఖాది నవ, ప పాది పంచ యాద్యష్ట. దీని ప్రకారం అంకానాం వామతో గతి. ఎప్పుడూ మీరు పౌరాణికమైన లెక్క వేసేటప్పుడు వెనక నుంచి వేయాలి కానీ ముందు నుంచి వేయకూడదు. కనుక ఇప్పుడు వెనక నుంచి వేసుకొస్తే యా ఒకటి, యాద్యి యా అనేటటువంటి ఒకటి, జ అష్ట ఎనిమిదోది, ఒకటి ఎనిమిది పద్దెనిమిది. ఈ పద్దెనిమిది పర్వములు, పద్దెనిమిది పర్వములనే కాదు, పద్దెనిమిది జీవ సంఖ్య, ఎనిమిది ఒకటి తొమ్మిది. ఇక ఎన్నిసార్లైనా మీరు వ్యస్తించుకుంటా పోయినప్పటికీ ఈ తొమ్మిది అనేటటువంటి సంఖ్య ఆ విధంగానే వస్తూ ఉంటుంది. కనుక ఈ భారతం కూడా జీవ సంఖ్య వలె సజీవమై శాశ్వతమైనటువంటిది అని చెప్పటం కోసమే తతో జయముదీరయేత్ అనేటటువంటి విషయాన్ని చెప్పి ఆ భారతాన్ని మనకు అందించాడు వేదవ్యాస మహర్షి. అయితే అష్టాదశ పురాణాని రామస్య చరితం తథా కార్షో వేదం పంచమశ్చ యం మహాభారతం విదుః జయేతి నామ్నాత్రే త్వాం స్థువవదం తు మనీషిణహంగా. ఇది అష్టాదశ పురాణాని, పద్దెనిమిది పురాణములు, రామస్య చరితం తథా రామచంద్ర స్వామి యొక్క చరిత్ర అయినటువంటి రామాయణం ఉన్నదే. తథో కార్షే వేదం పంచమశ్చ, ఈ ధర్మములే కాక ఐదవ వేదంగా నాలుగు వేదముల యొక్క ధర్మం, ఈ మొత్తం పురాణముల యొక్క ధర్మం అంతా కలిసి ఇందులోనే ఉన్నది అనేటటువంటి మాటను చెప్పి ఆ రోమహర్షణి మహర్షి చెప్పాడట. రోమహర్షణి అనంటే తాను చెప్పినటువంటి కథల చేత, పురాణం చేత ప్రేక్షకుల యొక్క శరీరమంతా కూడా గగుర్పడిచేటట్లుగా, వెంట్రుకలన్నీ కూడా నిక్కబడుచుకునేటట్లుగా చేసిన వాడు కనుక ఆయనకి రోమహర్షణి అని పేరు. ఆయన యొక్క కొడుకే సూతుడు, ఈయన పేరు ఉగ్రశ్రవసుడు. అయ్యా, ఇంతవరకు చాలా క్లుప్తంగా నేను భారతం యొక్క ఆవిర్భావాన్ని గురించి తెలియచేశాను. ఇక తెలుగు భారతం ఎప్పుడు ఎలా రూపుదిద్దుకున్నది, రాజరాజ నరేంద్రునకు సరిగ్గా 11వ శతాబ్దం, అన్ని భాషల్లోనూ రామ భారతం అనువాదం జరుగుతూ ఉన్నది. మన కవిత్రయం ఉన్నట్లుగా కన్నడంలో రత్నత్రయం అనేటటువంటి ముగ్గురు కవులున్నారు. వాళ్ళల్లో రన్నడు, పొన్నడు, పంపడు. ఈ పంపడు ఆంధ్రదేశం నుంచి వెళ్ళినటువంటి జైనుడు, ఆయన ఆంధ్రుడు, ఆదిపురాణం కూడా వ్రాశాడు. తిక్కనతో సమానమైనటువంటి కవిత ప్రతిభ కలిగినటువంటి వాడు. అరికేసరి అనేటటువంటి రాజు ఒక అర్ధరాత్రి వేళ ఒక కలగన్నాడండి ఆయన. ఏమిటి, పూర్వజన్మలో నేను అర్జునుణ్ణి అని కల వచ్చింది వాడికి. వెంటనే వెళ్ళి పిలిచాడు, ఏమయ్యా భారతాన్ని కన్నడ భాషలో చెప్పండి అని పంపణ్ణి పిలిచి చెప్పాడు. అయ్యా చిత్తం, అయితే నేను చెప్పినట్లు రాయాలి నువ్వు, అర్జునునికి నాకు అభేదంగా వ్రాయి, అర్జునుడే నేనుగా పుట్టాననేటటువంటి విషయాన్ని నువ్వు స్పష్టంగా రాయి. చిత్తం. ద్రౌపది అర్జునుని ఒక్కడికే భార్య, ఐదుగురికి భార్య కాదు, నా భార్య ద్రౌపది, ఇది కూడా ఆ విధంగానే రాయి అని శాసనం చేసి అరికేసరి పంపని చేత భారతానువాదం చెయ్యించాడు. ఆ రెండోవాడు పొన్నడు మెదలకుండా ఊరుకున్నాడు కానీ రన్నడికి ఒళ్ళు మండిపోయి, ఏమిరా నేను కూడా అంతటి కవిని కదా, నన్ను పిలవకుండా పంపణ్ణి పిలిచి నువ్వు భారతం రాయమని అతన్ని ఎంత గౌరవించాడు ప్రభు, నేను భారతాన్ని వ్రాస్తానని. వాడు గదాయుద్ధం అనే పేరుతో దుర్యోధనుణ్ణి నాయకుణ్ణి చేసి, భీముణ్ణి ప్రతినాయకుణ్ణి చేసి, అంటే విలన్ను చేసి వాడు భారతం రాశాడు. రెండు భారతాలు ఏకకాలంలో వచ్చినాయి కన్నడలో. చదివిన వాళ్ళంతా జుట్టు మిక్కోవాల్సి వచ్చింది. ఏది సరి అయినటువంటి భారతమో ఎవరికి అర్థం కాదు. ఈ పరిస్థితిలో ఇక్కడ రాజరాజ నరేంద్రుడు, అరే నా పూర్వులైనటువంటి పాండవుల యొక్క చరిత్ర నా భాష అయినటువంటి తెలుగులో నేను వినాలి అని ఆ నన్నయ్య పట్టారకుణ్ణి పిలిచి, అయ్యా మీరు భారతాన్ని అనువాదం చేయవలసింది అని అంటే భయపడ్డాడు ఆయన. భయపడితే నారాయణ భట్టు అంతవరకు కన్నడ దేశంలో ఉండి కన్నడ సాహిత్యమంతా కూడా పుక్కిటబట్టినటువంటి ఆయన, నేను నీకు సహాయంగా ఉంటాను, పాయక పాకశాసనికి భారత ఘోర రణంబులోన నారాయణునట్లు వాసవధరాధర వంశ విభూషణుండు నారాయణ భట్టు, ఆయన నాకు సహాయం చేశాడు. ఎంత సహాయం చేశాడు అనంటే పాయక పాకశాసనికి భారత ఘోర రణంబులోన నారాయణునట్లు శ్రీకృష్ణుడు చేసినటువంటి సహాయం భారతంలో అర్జునునికి ఇంత అనే పరిమితి లేదు. ఎలా అంటే మరి సెగట వ్యూహం రోజున పొరుదు కొంకుతూ ఉన్నది అయిపోయింది. పొరుదుకుకే లోపల గనక నేను సైంధవుణ్ణి చంపకపోతే నేను నా గాంధీవంతో కూడా మాడిపోతాను, అగ్నిలో పడి దగ్ధమవుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ సమయంలో శ్రీకృష్ణస్వామి తన యొక్క సుదర్శన చక్రం చేత సూర్యమండలాన్ని కప్పి వాణ్ణి చంపించాడు. కర్ణార్జునులో యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆ కర్ణుని యొక్క అమ్ముల పొదిలో సహాశ్వసేనుడు అనే సర్పరాజు వచ్చి చేరాడు. కర్ణునికి తెలియదు, మాంచి యుద్ధంలో ఉండగా తీశాడు, తీసి ఎక్కువెట్టి ఒక్కసారిగా ప్రయోగం చేశాడు అర్జునుడి మీద. లేచింది భుగుల్ భుగుల్ పట్టు నాలుకలు గొలుతూ వస్తూ ఉన్నది. ఆ వస్తూ ఉన్నటువంటి బాణమేమిటో త్రిలోక విజయ ధనుర్ధరుడైన అర్జునుడికి అర్థం కాల తెల్లబోయాడు. గమనించాడు శ్రీకృష్ణస్వామి, అర్జునుని యొక్క మరణం తప్పదు అనుకున్నాడు. వెంటనే రథాన్ని ఒక్క తొక్కు తొక్కాడు కిందకి. తొక్కే వరకు మెడకదగలవలసినటువంటి ఆ బాణం పోయి కిరీటానికి తగిలి ఆ దేవదత్తమైన కిరీటం కింద పడిపోయి ఏడ్చాడు అర్జునుడు. ఆ విధంగా ఒక రకంగా కాదు, ఆ శ్రీకృష్ణుడు ఎంత సహాయం చేశాడో అంత సహాయం నాకు మా నారాయణ భట్టు ఈ భారతానువాదంలో చేశాడు అని చెప్పి భారతంలో మూడు పర్వములు రచించిన తరువాత మరి రాజుగారే మరణించారు, మరి ఆయనకేమైందో అనేకములైనటువంటి కథలు మాత్రం ఉన్నాయండి దీని గురించి. అంతకు ముందుగానే వేములవాడ భీమకవి రాఘవ పాండవీయమనే పేరుతో ద్విధికావ్యం రాశాడని నన్నయ్య భట్టు ఎత్తుకొచ్చి అయ్యా దీనిలో తప్పులు చూడమని అడిగాడని, నన్నయ్య భట్టు అది చూచి తన భారతాన్ని ఎవడూ చదవడని భావించి ఆ పుస్తకాన్ని తొక్కిపెట్టి అట్టిపెట్టాడని, ఎన్నాళ్ళకి ఇవ్వకపోతే ఒకనాడు ఆయనే అక్కడికి వచ్చి ఆయన లేకపోతే వాళ్ళ కుమార్తెను అడిగాడట, అమ్మా మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు భారతానువాదం చేస్తున్నాడా? ఆ చేస్తున్నాడు. ఎక్కడున్నాడు? అరణ్యపరం అక్కడే ఉంటాళ్ళే అన్నాడు. అందరితో పిచ్చి పెట్టిందట ఆయనకి. ఇట్లాంటి కథలు అనేకములైనటువంటి కథలు లోకంలో రెక్కలు విప్పుకొని తిరుగుతూ ఉన్నాయి తప్ప ఏం జరిగిందో మనకు తెలియదు. మొత్తానికి మూడు పర్వములతో ఆగిపోయింది. ఆ తర్వాత 200 సంవత్సరాల కవితా క్షేత్రానికి వచ్చాడు తిక్కన సోమయాజి. భారతమంతా ఆ విధంగానే మిగిలిపోయి ఉన్నది. తాను యజ్ఞం చేసి సోమయాజి అనిపించుకొని ఉత్తర రామాయణాన్ని వ్రాసి నిర్వచనోత్తర రామాయణం వ్రాసి తన కవితా శక్తిని పరీక్షించుకొని భారత రచన చెయ్యటానికి ఉద్యుక్తుడయ్యాడు. అయితే మీరు చరిత్రలో కనుక చూసినట్లయితే ఈ భారతమంతా కూడా అనేక పర్యాయములు తిక్కన సోమయాజి చదివి 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 దాన్ని జీర్ణించుకున్నాడు. మనుమ సిద్ధిని శత్రువులు చెరబట్టినప్పుడు గణపతి దేవుని యొక్క సహాయం కోసం వెళ్ళాడు తిక్కన సోమయాజి. అక్కడ ఆయనకి భారతం చెప్పినట్లుగా చరిత్రలో ఉన్నది. అంటే భారతం అప్పటికి ఈయన అనువాదం చెయ్యలేదు, కానీ అప్పటికి అనువాదం చేయాలనే భావం ఉన్న కారణం చేత చదివి 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 శరీరానికి ఆ భారతాన్ని జీర్ణించుకున్నటువంటి వాడు తిక్కన సోమయాజి ఆయన రంగస్థలానికి వచ్చి ఈ భారతానువాదం చూద్దాం చేద్దామనే ఉద్దేశంలోకి వచ్చాడు. అయితే నన్నయ్య భట్టుకి ఈయనకి మధ్యలో శైవ కవులు వచ్చారు. వీళ్ళు ఏం చేశారు, బసవ పురాణం మొదలైనటువంటి గ్రంథాలు రాశారు. ఇవి ఎలా రాశారు, ప్రజల భాషలో రాశారు. మతవ్యాప్తి కోసం ప్రజలలోకి వెళ్ళిపోవాలి అన్నట్లుగా రాశారు. ఈయన మరిప్పుడు నన్నయ్య భట్టులాగా సమాస భూయిష్టమైనటువంటి కవిత్వాన్ని చెబితే ఎవడు వింటాడు? ఇది ఒకటి. సరిగ్గా వేదవ్యాస మహర్షి ఎటువంటి సంకట పరిస్థితిలో భారతాన్ని చేశాడో అదే సంకట పరిస్థితులు తిక్కన సోమయాజికి ఎదురైనవి. ఆనాడు వీరశైవం విజృంభించింది, వీర వైష్ణవం విజృంభించింది. శివుడు గొప్పవాడని కొంతమంది, విష్ణువు గొప్పవాడని కొంతమంది నిరంతరం కొట్లాడుకుంటూ ఉన్నారు. న్యాయంగా పల్నాటి యుద్ధం, పైకి రాజకీయ కారణములు కనిపించినా మొత్తమంతా కూడా వీరశైవ దీక్షా పరతంత్రురాలైనటువంటి నాగమ్మకు, వీర వైష్ణవ ధురంధరుడైనటువంటి ఆ బ్రహ్మన్నకు జరిగినటువంటి వివాదమే భయంకరమైనటువంటి యుద్ధంగా దారితీసింది. ఈ స్థితిలో శివుడు వేరు కాదు, విష్ణువు వేరు కాదు అని ఈ సమాజానికి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించాలి అని భావించాడు తిక్కన సోమయాజి. అందుకనే ఎక్కడ మొదలుపెట్టాలి, అందాది దొడంగి మూడు కృతులాంధ్ర కవిత్వ విశారదుండు విద్యాదయితుండ నచ్చ వహితాత్ముడు నన్నయ పొట్టు దక్షతంగా. ఆది పర్వం చెప్పాడు, సభాపర్వం చెప్పాడు, ఆరణ్య పర్వంలో కొంతవరకు రాసి ఆయన మరి ఎందుకో వదిలేశాడు. ఇప్పుడు అక్కడ మొదలు పెడితే ఆయనేమో రాజరాజ నరేంద్రునికి అంకితం చేశాడు. ఇప్పుడు తాను దైవానికి అంకితం చేయాలి. అంకితం ముందుండాలి కానీ మధ్యలో ఉండకూడదు. అందువల్ల విరాట పర్వం నుంచి తీసుకుందాము అని అనుకున్నాడు. రెండవది ఏమిటి అని అంటే, అరే నన్నయ్య పొట్టు ఆరణ్య పర్వం రాస్తూ రాస్తూ ఏదో అయిపోయాడే, 70 ఏళ్ళు వచ్చి నేను మొదలుపెట్టాను, నాకు కూడా ఏమి జరుగునో అనేటటువంటి సందేహం కూడా ఆయనకు ఉండి ఉండవచ్చు. అందువల్ల దాని జోలికి పోకుండా విరాట పర్వాన్ని ప్రారంభం చేశాడు. శ్రీయన్న గౌరినాబరగు చల్వకు చిత్తము పల్లవింప భద్రాయిత మూర్తి అయి హరిహరం బగు రూపము దల్చి విష్ణు రూపాయ నమశివాయ అని పల్కెడు భక్త జనంబు వైదిక ఛాయిత కిచ్చమెచ్చు పరతత్వము గోతు అభీష్ట సిద్ధికి. శ్రీయన గౌరినాబరగు లక్ష్మీదేవి అన్నప్పటికీ, గౌరీ పార్వతి అన్నప్పటికీ ఒక్కటే. లక్ష్మీదేవి వేరు కాదు, పార్వతీదేవి కూడా వేరు కాదు, ఇద్దరు ఒక్కటే. చిత్తము పల్లవింప భద్రాయిత మూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి. ఆ భగవంతుడున్నాడే, ఆయన హరిహరాత్మకమైనటువంటి రూపాన్ని ధరించాడట. లక్ష్మీదేవి పార్వతి ఇద్దరు ఒకటే, శివుడు విష్ణువు ఇద్దరు ఒకటే. కానీ మనం శివుణ్ణి వేరుగా విష్ణువుని వేరుగా భావిస్తున్నాం గనుక ఈ ఇద్దరు హరిహరాత్మకమైనటువంటి రూపాన్ని పొందాడట ఆయన. విష్ణువు శివుడు కలిసినటువంటి రూపాన్ని పొంది విష్ణు రూపాయ నమ శివాయ అని పల్కెడు భక్త జనంబు వైదిక ఛాయితకి చెమెచ్చు పరతత్వము గోతు. ఓ విష్ణుస్వరూప, ఓ శివస్వరూప, ఏ విధంగా పిలిచినప్పటికీ భక్తుని యొక్క హృదయంలో ఉన్నటువంటి వైదిక తత్వానికి ఆనందించేటటువంటి ఆ స్వామి ఉన్నాడే హరిహరనాథుడు, పరతత్వమైనటువంటి ఆ దైవమునకు నమస్కరించదును అని మొట్టమొదటిగా శివుడు వేరు, విష్ణువు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే. హరిహరాత్మక రూపం శివశ్చ హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. విష్ణువు యొక్క హృదయం శంకరుడు, శంకరుని యొక్క హృదయం శివుడు. శివుడు మహావైష్ణవుడు, విష్ణువు మహాపాశుపతుడు. ఇద్దరూ ఒకటే స్వరూపం, కానీ ఒక్కొక్క కార్యం నిర్వహించడం కోసం రెండుగా వచ్చారు అని భావించి ఈ సమాజంలో ఉన్నటువంటి వీరశైవ వీర వైష్ణవం అనేటటువంటి మత భేద భావాల్ని పోగొట్టడం కోసమై హరిహరాత్మకమైనటువంటి రూపాన్ని సృష్టించి ఆ హరిహరునకు అంకితం చేస్తూ ఆ భారతాన్ని ప్రారంభం చేసి, ఏమయ్యా మరి నన్నయ్య పట్టు రెండున్నర చెప్పి మూడోది వదిలిపెట్టాడు కదా, మరి ఎందుకు నీవు దీన్ని ఇక్కడ మొదలుపెట్టావంటే, హృదయాహ్లాది చతుర్థము ఊర్జిత కథా ఉపేతము, హృదయాహ్లాది. భారతం మొత్తంలో విరాట పర్వం చాలా అందమైనటువంటి పర్వం, హృదయమును ఆకర్షించేటటువంటి పర్వం. పైగా చతుర్థము ఊర్జిత కథోపేతంబో, మొత్తం భారతానికంతా ఆయువు పొట్టైనటువంటి కథంతా కూడా బంధింపబడినటువంటిది ఈ నాల్గవది. నానా రసాభ్యుదయోల్లాసీ, ఇందులో వీరం ఉన్నది, రౌద్రం ఉన్నది, పైగా భయానక రసం కూడా ఉన్నది, శృంగార రసం ఉన్నది. సమస్తమైనటువంటి రసములకు మణికి పట్టయినటువంటిది విరాట పర్వం. ఆ కారణం చేత ఉద్యోగ పర్వంతో కూడినటువంటి ఈ విరాట పర్వాన్ని నేను ఆ విధంగానే ప్రారంభిస్తూ ఉన్నాను అని చెప్పి దాన్ని ఆలోచిస్తూ ఒకనాడు నిద్రపోయాడండి. నిద్రపోతే వాళ్ళ తండ్రి గారు కలలో కనిపించాడు తిక్కన సోమయాజికి. తండ్రి గారు కనిపిస్తే ఆత్మావై పుత్ర నామాసీ వేదం చెబుతూ ఉన్నది. పైగా యక్షుడు అడిగాడు ధర్మరాజును, ఏమయ్యా భూమి కంటే గొప్పది ఉన్నదా? ఉన్నది. ఎవరు? తల్లి. భూమి అయినా అప్పుడప్పుడు చలించి ప్రజానష్టం కలిగించుతుంది, కానీ తల్లి హృదయం ఎప్పుడూ పిల్లల విషయంలో చెలించదు. ఒక ఆయన అన్నాడు, చులకన జలరుహతంతువు చులకన తృణకణము దూది చులకన సుమ్మీ ఇల నెగయు ధూళి చులకన చులకన మరి తల్లి లేని సుతుడు కుమారా. చులకన జలరుహ తంతువు, తామర తోడు విరగదీసి లాగండి. ఏమొస్తాయి? సన్ననైనటువంటి దారములు వస్తాయి. ఆ దారములు చాలా తేలిక. చులకన తృణకణము, అంతకంటే ఎండిపోయిన గడ్డి ఒక కణం ఇంకా తేలిక. అంతకంటే దూది చులకన సుమ్మీ, ఇంత దూది ఇంకా చులకన. ఇల్ల నెగయు ధూళి చులకన, మనం నడిచి వెళ్ళేటప్పుడు మన కంటికి కనిపించకుండా సన్ననైనటువంటి దువ్వ పైకి లెగుస్తుంది. ఆ పైకి లేచినటువంటి దువ్వ ఉన్నదే, అది ఇంకా తేలిక. చులకన మరి తల్లి లేని సుతుడు కుమారా, వీటన్నిటికంటే తేలికెవరు అనంటే తల్లి లేని బిడ్డ. తల్లి లేని బిడ్డ ధరణిదేవికే బరువు అని. అందుకే వేదం ఏమన్నది? మాతృదేవోభవ, దేవుడికి ముందు నమస్కారం చేయమని లేదు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఐదవవాడు పంచమం భగవంతుడు. ఈ నలుగురు యొక్క అనుగ్రహం నీకు ఉంటే దైవానుగ్రహం కూడా ఉన్నట్టే. కనుక ముందు తల్లి ఆకాశం కంటే గొప్పది ఉన్నదా అని అడిగాడు. ఉన్నది. ఎవరు? తండ్రి. ఆకాశం వర్షించకపోయినా తండ్రి శ్రమించి తన సంతానానికి అన్నం పెట్టి వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించడానికి శ్రమపడేటటువంటి తండ్రి ఆకాశం కంటే గొప్పవాడు అన్నాడు ధర్మరాజు. కనుక తండ్రి గారు కనిపిస్తే ప్రత్యక్ష దైవం కనిపించినట్లే. అటువంటి దైవానికి ఆయన నిద్రలోనే కలలోనే లేచి ఆ పాదములకు నమస్కరించే వరకు, నాయనా నీవు ఏ హరిహరనాథునికి అంకితం చేయాలని అనుకుంటూ ఉన్నావో అదుగో ఆ హరిహరనాథుడే నీకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడయ్యా, చూడవలసింది అనంటే, కిమస్తి మాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసే త్వం, కిం కాలకూటః కిము వా యశోదాస్తన్యం, స్వాదు తవ ప్రభో మే కిమస్తి మాలాం. నమస్కారం చేసి, స్వామి నీవు మెడలో ఎముకల దండ వేసుకుంటానంటావా, మెడలో ఎముకల దండ వేసుకుంటానంటావా, కిము కౌస్తుభం వా లేక కౌస్తుభ రత్నాన్ని ధరిస్తానంటావా, నీకేదిష్టం? ఎముకల మాల వేసుకోవటం రుండ మాల అది ధరించడం నీకు ఇష్టమంటావా, లేక కౌస్తుభ మణిని ధరించడం నీకు ఇష్టమా? కిము వా కిం కాలకూటః, దేవదానవులు క్షీర సముద్రాన్ని చిలికినప్పుడు ఉద్భవించినటువంటి లోకోపద్రవకారకమైనటువంటి విషం ఉన్నదే, ఆ విషాన్ని త్రాగుతానంటావా? కిము వా యశోదాస్తన్యం లేక యశోద యొక్క చనుపాలు తాగుతానంటావా? తవా వద ప్రభో మే, నాకు చెప్పు స్వామి, ఏది నీకు ఇష్టమో నాకు చెప్పవయ్యా. రుండమాల ధరిస్తానంటావా, కౌస్తుభరత్నాన్ని ధరిస్తానంటావా, కాలకూటం త్రాగుతానంటావా, యశోద యొక్క చనుబాలు తాగుతానంటావా? రుండమాల ధరించినటువంటి వాడు శంకరుడు, కౌస్తుభాన్ని ధరించిన వాడు మహావిష్ణువు, కాలకూటాన్ని మృంగినటువంటి వాడు శంకరుడు, యశోద చనుబాలు త్రాగినటువంటి వాడు విష్ణువు, ఈ రెంటిల్లో నీకు ఏది ఎక్కువ ఇష్టమో స్వామి నాకు చెప్పవలసింది అని ఆ హరిహరనాథుణ్ణి ప్రార్థిస్తే, ఆ హరిహరనాథుడు కరుణారసము పొంగి త్వరగెడు చాత్పున శశిరేఖ అమృతం భుజాలువారా. ఒక ప్రక్క శంకరునికి చంద్రరేఖ ఉంటుంది కనుక ఆ కరుణారసం పొంగి పొరిలేటట్లుగా ఆ చంద్రకాంతులు తన మీద ప్రసరిస్తూ ఉండగా నాభి పంకజం, మహావిష్ణువు యొక్క నాభిలో ఉన్నటువంటి పంకజం ఉన్నదే, తెల్లనైనటువంటి గిన్నెలో నుంచి వచ్చినటువంటి చందనం మాదిరిగా శరీరం అంతా కూడా అఖండమైన ఆనందానికి లోనవుతూ ఉండగా అనేక విధాలుగా స్తోత్రం చేస్తే, ఓ తికయజ్వా నీవు చెప్పదలుచుకున్నటువంటి ఆ భారతం ఉన్నదే నాకు అంకితంగా చెప్పు. అయితే ఎందుకు నీకు అంకితంగా చెబితే నీకేమి లాభం అంటావా? నీకు ఇక పునర్జన్మ అనేది లేకుండా ఉండును అనేటటువంటి విషయాన్ని అంటే, పోతన గారు కూడా వనరన్ నన్నయ తిక్కనాది కవులి యుర్వ్యం పురాణావళు తెనుగుంజేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తానిట్టిదో తిన్నుగుంజేయరు మున్ను భాగవతమున్ దీనింతె నింగించి నా జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగల్. పునర్జన్మ లేకుండా ఉండటం కోసమే నేను భాగవతం రాస్తూ ఉన్నాను అని చెప్పుకున్నాడు పోతన గారు. అయితే ఈయన ఆ మాట చెప్పుకోకుండాని ఆ వచ్చినటువంటి హరిహరనాథుడు అన్నాడట, ఏమయా తిక్కయజ్వా, నీవు గనక ఈ పుస్తకాన్ని నాకు అంకితం చేసినట్లయితే నీకు ఇక మళ్ళీ భవబంధములు లేవు అనేటటువంటి విషయాన్ని తెలియచేసినటువంటి కారణం చేత నేను ఆ హరిహరనాథుణ్ణి నా కావ్య కన్యకకు అధినాథుణ్ణిగా చేసి నేను ఇదిగో భారత కథ చెబుతూ ఉన్నాను అని ప్రారంభం చేసి ఆ విరాట పర్వాన్ని చెప్పటానికి ప్రారంభం చేశాడు తిక్కన సోమయాజి. శరణాగత సంస్కృత భవ హరణా సురనికర శేఖరానర్ఘమణి స్ఫురణా పరిచయ రంజిత చరణ వనమాలికా భుజంగాభరణ. వనమాల ధరించిన వాడు, వైజయంతాన్ని ధరించిన ఓ విష్ణు, భుజంగ భూషణమైన ఓ శంకర, వినండియా, నేను అది వాళ్ళకి చెప్పి జీవితాన్ని తరింపజేసుకున్నటువంటి వాడు తిక్కన మనకి చెప్పటం లేదు ఆ కథ. సాక్షాత్తుగా హరిహరాత్మకమైనటువంటి ఆ స్వామికి ఇదిగో మీరు ఇక ఈ భారతాన్ని వినవలసింది అని చెప్పి, ఈ భారతం సమస్తమైన దురితాపహ అరంభు. ఎందుకయ్యా ఈ భారతం చెబుతున్నాను అనంటే, ఈ భారతాన్ని చదివినటువంటి వారు కానీ విన్నటువంటి వారు కానీ సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా పోగొట్టుకునేటువంటిది ఖాయం. కృష్ణాద్వైపాయన మహాముని కారుణ్యం మునవడసి తదీయ ప్రియ శిష్యుండైన వైశంపాయను వలన వినద్న కథయగుటం చేసి తత్ప్రకారం ఉనడపెదంగా. ఆ వైశంపాయనుడు చెప్పినటువంటి కథ నేను చెబుతూ ఉన్నాను అని చెప్పి ఆరణ్య వాసం ముగిసిపోయింది. 12 సంవత్సరములు అరణ్యవాసం చేశారు. అయితే ఇప్పుడు అజ్ఞాతవాసం చెయ్యాలి. అజ్ఞాతవాసం చెయ్యాలి అనంటే సంవత్సర కాలం చెయ్యాలి. ఈ సంవత్సర కాలంలో పొరపాటున కౌరవులు ఈ 5 గురులో ఏ ఒక్కరిని గుర్తించినప్పటికీ మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసం, మళ్ళీ అజ్ఞాతవాసం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అందువల్ల ఆ ధర్మరాజు ఉన్నాడే, ఆ ధర్మరాజు అన్నాడట, తెల్లంబుగాదమీకెల్ల సుయోధను చేసిన దుష్టచేష్టితములు అకట మాతో మీరు అడవుల యుడుమల బుంది తిరి ఒక భంగిపోయ కాలము. ఇది 13గునేడు మాకు అజ్ఞాతవాసం బుసలు పంగవలయు నిందు ధార్తరాష్ట్రులు సూత తనయ సౌబలులును చెరుపన వెరతురు చిన్న సన్నయరిగిరేని చాల ఎగ్గు వాటిల్లు అట్లగుటమమ్ము ఇంకా అతి రహస్య వృత్తిమై నిరస్త విఘ్నులరై చని ఎండుమనుచు నమస్కారం బుజేసే. అరణ్యవాసం చేసినంతకాలం వేల కొలది మంది బ్రాహ్మణులంతా కూడా ధర్మరాజుతోనే ఉన్నారు. ఆ సూర్యుణ్ణి మెప్పించి తపస్సు చేసి అక్షయ పాత్రను పొందాడు ధర్మరాజు. ఆ పొంది అది రోజుకి ఒక్కసారి మాత్రమే, ద్రౌపది వల్ల మాత్రమే పనిచేస్తుంది, ఇంకెవరికి పనిచేయదు అది. కనుక సరిగ్గా 1 గంట ప్రాంతంలో 8000 మంది బ్రాహ్మణులు ఒక్కసారిగా భోజనాలు కూర్చున్నప్పుడు ఆ ద్రౌపది అమ్మవారు ఉన్నదే, ఆమె వచ్చి ఆ పాత్ర వరుసగా విస్తరాకులకు తగిలిస్తూ ఉంటే ఎవరు ఏ ఏ పదార్థములు కావాలో అన్నీ వస్తూ ఉన్నాయి. పైగా నిత్యాగ్నిహోత్రులు. నిత్యాగ్నిహోత్రులు అని అంటే పూర్వం వైశ్యదేవం, గార్హపత్యం, దక్షిణాగ్ని ఈ 3 అగ్నులు ప్రతి గృహస్థు రేల్చాలి. ఆ రేల్చేటప్పుడు ఇవాళ రేల్చినటువంటి అగ్ని అది చల్లారకూడదు. వంశం ఏ విధంగా కొనసాగుతుందో ఈనాడు చేసినటువంటి యజ్ఞంలో ఉన్నటువంటి అగ్ని ఇది శాశ్వతంగా వస్తూ ఉండాలి. అందువల్ల ఈ పాండవుల యొక్క పురోహితుడైనటువంటి ధౌమ్యుడు నాడే, ఆ ధౌమ్యుడు అగ్నిహోత్రాన్ని తీసుకొని ద్వైత వనానికి వచ్చాడు. అక్కడ 12,000 మంది బ్రాహ్మణులు నిత్యం ధర్మరాజు చుట్టూ చేరి ఆ ధర్మరాజుతో కలిసి అనేకమైనటువంటి క్రతువులు, యాగములు, యజ్ఞములు, పుణ్యకార్యములన్నీ చేస్తూ పుణ్య కథా విలాసమైనటువంటి కార్యక్రమంతో 12 సంవత్సరములు 12 ఘడియలు జరిగిపోయినట్లుగా జరిగిపోయింది. ఇప్పుడిక అజ్ఞాతవాసంలో ఎవరూ సమీపంలో ఉండటానికి వీల్లే. అందువల్ల ధర్మరాజు ఈ బ్రాహ్మణులందరినీ పిలిచి ఒక్కసారిగా నమస్కారం చేశాట. చేసి, స్వామి, దుర్యోధనాదులు చేసినటువంటి దుశ్చేష్టలు మీ అందరికీ తెలిసినటువంటివే. లాక్షాగృహంలో మమ్మల్ని దగ్ధుల్ని చేయటానికి ప్రారంభించిన దగ్గర నుంచి మా ఏవురకు భార్య అయినటువంటి ద్రౌపది యొక్క కట్టు పుట్టములు నిండు సభలో ఓడవటానికి ప్రయత్నం చేసి కట్టుబట్టలతో మమ్మల్ని అరణ్యానికి పంపించిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అయినా నాతో పాటుగా బ్రాహ్మణోత్తములైనటువంటి మీరంతా ఎన్నో కష్టములు పడ్డారు మాతో పాటుగా. నేను అనేకములైన కష్టాలు మీకు కలిగించిన మాట వాస్తవం. నన్ను క్షమించి, ఈ రోజున మేము అజ్ఞాతవాసం చెయ్యాలి ఇక సంవత్సరం పాటు. అందులో శకుని, కర్ణుడు మేము ఎక్కడ ఉన్నామా తెలుసుకోవాలని అఖండమైన ప్రయత్నం చేస్తారు వాళ్ళిద్దరూ. పొరపాటున తెలిస్తే మాకు ఎక్కడ లేనటువంటి ప్రమాదం మళ్ళీ ముంచుకొస్తుందనే సంగతి మీకు తెలుసు. కనుక బ్రాహ్మణోత్తములారా, ఎటు వెళ్ళారు పాండవులు అని అంటే, అయా, ద్వైతవర్ణంలోనే మమ్మల్ని వదిలిపెట్టి ఆ పాండవులు ద్రౌపది కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారు అని మీరంతా ఎవరడిగినప్పటికీ ఇదే మాట చెప్పవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను అని నమస్కారం చేసినటువంటి వాడై ఆ ధౌమ్యునితో కూడా కలిసి ఈ పాండవులంతా కూడా కొంత దూరం వచ్చారట. వచ్చి, ధర్మ నిరూపకత్వమున ధైర్యమునన్మహనీయ వృత్తి సత్కర్మ విధిఘ్నతం చతురప్తామహిమన్ దృఢబుద్ధి ఎవరున్ ధర్మజపాటిగారనగా ధాత్రి ప్రసిద్ధుడనైన ఎట్టి నీ పేర్మికి ఈడై దుర్దశల వెల్లువలందుని పిల్లటారయన్. ఆ సమయంలో ఆయన్ను చూచి ధౌమ్యుడు ఒక్క మాట అన్నాడట, ధర్మ నిరూపకత్వమున, ధర్మానికి ప్రతీక ధర్మరాజు. ఏమండి, జోదం ఆడాడే, జోదంలో తన్ను ఓడిపోయాడుగా ముందు. ద్రౌపది నేను ధర్మ విజితనా అధర్మ విజితనా అని ప్రశ్న వేసింది, అందులో ఎంత అర్థం ఉన్నది అనంటే, తనంతట తానుగా ఆటలో ఓడిపోయినటువంటి వాడు మళ్ళీ ఆడటానికి వీల్లేదు, వాడికి అర్హత లేదు. మనం కబడ్డీ ఆడతాం, అవుట్ అయిపోయిన వాడు బయట ఉండాల్సిందే కానీ ఆడటానికి లేదు. ఇప్పుడు వీడు ధర్మరాజు తనను తాను పెట్టుకుని ఓడిపోతే మళ్ళీ అతనికి ఆడేటటువంటి అధికారం లేదు. ముందు ద్రౌపదిని పెట్టడానికి భర్త ఉండగా భార్యను పెట్టకూడదు, ఎట్లాగూ ధర్మ విజిత కాదు ద్రౌపది. వాళ్ళు వంచన చేసి శకుని ఒక మాట అన్నాడు, ధర్మజ, అన్నీ పోయినా మీ అదృష్ట దేవత భాగ్యదేవత మిగిలే ఉన్నది మీకు. ఏమిటి అంటే, ద్రౌపది, ఆమెను పెట్టు ఆడు అంటే. ఇక్కడ ధర్మరాజు స్థితి మనం ఒక్కసారి అర్థం చేసుకుందాం. ఒక ప్రవాహంలో కొట్టుకుపోయే వ్యక్తి చిన్న పుల్ల ఆధారం దొరికినా బయటికి రావటానికి ప్రయత్నం చేస్తాడు. కనీసం ద్రౌపది యొక్క అదృష్టంతోనైనా మళ్ళీ రాజ్యం వస్తుందనేటటువంటి భ్రమతో ధర్మరాజు అసలు ఆడలేదండి జూదం ఆడల. ఎందుకని, ఆయన చేతికి అసలు వస్తేగా, అసలు ఆయన వేయలేదు, వేసిందల్లా వాడే, ఈయన ఆడింది లేదు, పందాలు చెప్పటమే వీడంతే. ఒక్కసారి కూడా ధర్మరాజు పాచికలు వేయలేదు, వాడు ఆడలేదు. వాడు ఆ మాట చెప్పాడు, పెట్టాడు. మరి ఇది అధర్మం కాదా ధర్మరాజు చెప్పింది అంటే, దీంట్లో ధర్మ సూక్ష్మములు ఉన్నాయి. ప్రాణం పోయేటప్పుడు అబద్ధం ఆడు అన్నాడు. తప్పకుండా అబద్ధం ఆడాలి, ప్రాణం అదే కాదు ఇతరులను రక్షించడం కూడా కోసం కూడా అబద్ధం ఆడొచ్చు అన్నాడు. ఇది ధర్మ సూక్ష్మం కనుక అక్కడ దాన్ని వదిలేసేయండి. మరి యక్ష ప్రశ్నలు అయిపోయిన తరువాత ఏమన్నాడు యక్షుడు, ధర్మజా, నీకు ఒక్క తమ్ముడిని మాత్రమే ఇస్తా, అందరిని ఇవ్వను, వాళ్ళు పొగరబోతులు, ఒక్కడిని కోరుకో, నీకెవరిని కావాలంటే వాడిని ఇస్తా, అంతేగాని నీకు మొత్తం నలుగురిని ఇవ్వను. అయ్యా, నకులుణ్ణి నాకు ప్రసాదించు అని అడిగాడు ఆయన. అంటే నవ్వాడు వాడు, నవ్వి ఈ బోలికి ఆ బోలి సలాం, ఎందుకంటే ఏం చేసుకుంటావయ్యా, కురుక్షేత్ర సంగ్రామం రాబోతూ ఉన్నది. అర్జునుడో భీముడో కోరుకుంటే యుద్ధరంగంలో విజయ లక్ష్మిని వరిస్తారు వాళ్ళు. వీడేం చేస్తాడు? స్వామి అది కాదు, మా తండ్రి అయినటువంటి పాండురాజుకి ఇద్దరు బాధ్యలు, మాద్రి సహగమనం చేసింది, కుంతి మా అందరినీ పెంచింది, కుంతి పుత్రుల్లో నేను పెద్దవాడిని బ్రతికి ఉన్నాను, మాద్రి కుమారుల్లో పెద్దవాడు బ్రతికి ఉండటం ధర్మం, అందుకోసం నేను వాడిని అడిగానన్నాడు. ధర్మయ్యా, నీ ధర్మబుద్ధికి నేను మెచ్చుకున్నానయ్యా, నీ మొత్తం తమ్ముళ్ళంతా ఇస్తూ ఉన్నానన్నాడు ఆయన. కనుక ధర్మరాజు ధర్మం తప్పిన సమయంలో ప్రపంచమే ఉండదని చెప్పాడు భీష్ముడు. ధర్మరాజే కనుక ధర్మాన్ని తప్పినట్లయితే ప్రపంచమే ఉండదు అని చెప్పినటువంటి వాడు భీష్ముడు. కనుక ధర్మరాజు ఎటువంటి వాడు అనంటే, ధర్మ నిరూపకత్వమున ధైర్యమున మహనీయ వృత్తి సత్కర్మ విధిఘ్నత. ఎప్పుడు సత్కర్మలు ఆచరించటమే తప్ప దుష్కర్మం చేయటం అనేటటువంటిది తెలియనటువంటి వాడు. చతురతామహిమన్ దృఢబుద్ధి ఎవరు ధర్మజు పాటిగారు. ఇన్ని ఉత్తమ గుణములు కలిగినటువంటి వారిలో ధర్మరాజుతో సమానమైనటువంటి వ్యక్తి ఇంకొకడు లేడు, ధౌమ్యుని వంటి మహాత్ముడు అన్నమాట ఈ మాట. అటువంటి ధర్మరాజుకే ధాత్రి ప్రసిద్ధుడవైన అట్టి నీ పేర్మికి నీడ దుర్దశల వెల్లువన దొరపిల్లుటారయ. అటువంటి మహాత్ముడవైనటువంటి నీకు ఈ దురవస్థల యొక్క ప్రవాహంలో కొట్టుకుపోవటం ఉన్నదే, అది బాధాకరమైనటువంటి విషయం. దేవతలకైన ఒక్కొక్క చోవలయును కాదే శత్రుసూదన నిధి కాలావబ్దికి మును దమ సద్భావం బులడల్చియుడుగబడి ఉండంగల్. దేవతలు కూడా అనువు కానటువంటి సమయంలో తప్పించుకునే తిరిగారు. దేవేంద్రుడు నిషధాచలం మీద ఉన్నటువంటి తామర తూళ్ళ దాక్కున్నాడు పోయి. వృత్రాసురుణ్ణి చంపిన తరువాత నిషధాచలం మీద ఉన్నటువంటి తామర తూడులో దూరి దాక్కున్నాడు. అక్కడ దేవతల వంటి వారికి కూడా ఇది తప్పలేదు. కనుక మీ అందరికీ కూడా ఇది దైవ కృతమైనటువంటి స్థితి తప్ప మీరు బాధపడవలసినటువంటి స్థితి లేదు అని ధౌమ్యుడు అనేక విధాలుగా చెప్పి, ధర్మజా మీకు తెలియనటువంటి విషయములు లేవు, అయితే నేను ఈ సంవత్సర కాలం మీ అగ్నిహోత్రాన్ని రక్షిస్తాను. మీరు ఎక్కడ వెళ్ళబోతూ ఉన్నారో దానిని సరి అయినటువంటి ప్రదేశాన్ని నిర్ణయించుకోండి అనంటే, సంస్కృత భారతంలో ఒక రకంగా ఉన్నది, తెలుగు భారతంలో ఇంకొక రకంగా ఉన్నది. ధర్మరాజే చెప్పాడు, ఈ మన కురు రాష్ట్రం చుట్టూ కూడా కురుజాంగల విరాటాది దేశములు అనేకం పరిపూర్ణమైనటువంటి భోజనంతో సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉన్నాయి, అందులో ఒక్క చోట మనం ఉండటం మంచిది అనంటే, సంస్కృత భారతంలో మాత్రం అర్జునుడు ఈ మాట ధర్మరాజు చెప్పాడు. అన్నా, మన కురురాజ్యం చుట్టూ కూడా ఈ సుశర్మ యొక్క రాజ్యం, విరటుని యొక్క రాజ్యం, సుబలుని ఈ రాజ్యాలన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి భోజనంతో ఉన్నాయి అనంటే, అప్పుడు ధర్మరాజు చెప్పాడు, మొదటి నుంచి ఆ విరాటుడున్నాడే పాండవులయందు అధికమైనటువంటి గౌరవం కలిగినటువంటి వాడు, కనుక మనం విరాటుని యొక్క నగరంలో నివాసం ఉండటం మంచిది అని. అప్పుడు ఇక ఒక్కొక్కరిని చూచి, అయ్యా మరి 8:20 వరకు అది నాకు తెలియదు కదా అందుకోసమని. కనుక మనం ఏం చేయాలి అనంటే, అప్పుడు పాండవులు ఒక్కొక్కళ్ళు చూచి, మహనీయమూర్తియు మానవైభవమును సౌకుమార్యంబును సరళతయును మార్దవంబు ప్రభుత్వ మహిమయు అపగత కల్మషత్వంబు గౌరవంబు శాంతియు దాంతియు చాగంబు భోగంబు కారుణ్యమును ప్రత్యసొంతయము ధర్మమయస్క్రియా తత్పరత్వంబును కీర్తి ధనార్జన క్రీడయు కలిగి జనుల నేలగా నియన్నడును వరులగొల్చు తిరుగ మెరుగలేని ఎట్టి నీవు విరటుని ఎట్టు చందంబున నన్ను చెరుచువాడవు అధిప చెప్పుమా. అర్జునుడు ధర్మరాజును చూచి అన్నాడు, మహనీయమూర్తియు అన్నా, నీ రూపాన్ని గనక చూచినట్లయితే దివ్యత్వం కొట్ట వచ్చినట్లుగా కనిపించేటటువంటి దివ్యమైనటువంటి స్వరూపముని యొక్క స్వరూపం మానవైభవమును అభిమానవంతులలో నిన్ను చూడగానే మహా అభిమానం కలవాడు అనే సంగతి అర్థమవుతూ ఉన్నది. సౌకుమార్యంబును నీ శరీరం అంతా కూడా సుకుమారమైనటువంటి శరీరం, ఎక్కడా కూడా కఠినత్వం అనేటటువంటిది నీ శరీరంలో లేదు. సరళతయును ఏది ఆలోచించినా ధర్మరాజు సరళమైన పద్ధతిలో ఆలోచించడమే తప్ప దుర్మార్గంగా ఆలోచించడం అనేది ఎక్కడా లేనటువంటి వ్యక్తి. మార్దవంబు ప్రభుత్వ మహిమంబు నిన్ను చూస్తే ఈ మూడు లోకములు జయించడానికి సమర్థత కలిగినటువంటి చక్రవర్తి అనేటటువంటి భావాన్ని కలిగించేటటువంటి వాడవు నీవు. అపగత కల్మషత్వంబును గౌరవంబు ఎక్కడా పాపము అనేది వాక్కులలో గాని మనస్సునందు గాని కర్మయందు గాని త్రికరణ శుద్ధిగా ధర్మరాజులో పాపము అనేటటువంటిది ఎక్కడా కనిపించదు. కనుక ఈ కనిపించనటువంటి స్థితికి నువ్వు ఎలా తట్టుకుంటా? నీ రూపం చూస్తేనే ఈ విధంగా ఉన్నది. ఈ విధంగా ఉన్నటువంటి నీవు కలిగి చెనుల నేలగాని నీవు ప్రజల్ని రాజ్యాన్ని ఏలేటటువంటి వాడివే కానీ ఇతరులను కొలిచేవాడివి కావే. ఎప్పుడూ నీవు పరులను యాచించి కానీ కొలిచి కానీ ఎరుగో సేవించి ఎరుగో సేవ ఎటువంటిదో నీకు తెలియదు. కనుక నీవు ఏ విధంగా విరటుని యొక్క కొలువులో ఉంటావో చెప్పవలసింది అని బాధపడుతూ ఉంటే అప్పుడు మళ్ళీ అర్జునుడే అన్నాడు, అన్నా, మనం ఇంత బాధపడవలసిన అవసరం లేదు. మనకు యమధర్మరాజు వరమిచ్చి ఉన్నాడు. ఏమని? మీరు అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి మనస్సులో కోరుకోగానే మీ రూపములన్నీ మారిపోతాయి, ఎవ్వడూ కూడా మిమ్మల్ని గుర్తించకుండా వరమిస్తూ ఉన్నాను అన్నాడు. ఎప్పుడు? ఒకనొక రోజున. అరణ్యవాసం ముగియబోతూ ఉన్నది, యక్షప్రశ్నలదే ముగియబోతూ ఉంది. పాండవులంతా కూర్చొని ఇదే విషయం ఆలోచిస్తూ ఉన్నారు. కొద్ది రోజుల్లో ముగుస్తూ ఉన్నది, ఇక అజ్ఞాత వాసానికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒకనొక బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటా వచ్చాయ్యా, ఒక లేడీ వచ్చి నా అరణిని తన కొమ్ములకు తగిలించుకు వెళ్ళిపోతూ ఉన్నది. అరణి అనంటే రావి కొయ్య, రావి జువ్వి ఈ రెండూ కూడా అగ్ని అంతర్వాహినులు, వీటిలో అగ్ని ఉన్నది. అందువల్ల ఇంతలా రావి కొయ్య నరుకుతారు, నరికి దానికి ఒక చిల్లు ఏర్పాటు చేస్తారు, మళ్ళీ ఆ చిల్లులో గట్టిగా సరిపోయేటటువంటి ఇంకొక రావి కట్టె చేస్తారు. దాన్ని గట్టిగా తిప్పటానికి తిప్పుతూ ఉంటే కొద్దిసేపటికి నిప్పు రవ్వలు దానిలో నుంచి రాలుతాయి. ఈ అరణి సమస్తమైనటువంటి యజ్ఞకార్యములకు మూలం. ఈ అరణి కనుక లేకపోయినట్లయితే యజ్ఞకార్యం జరగదు, యజ్ఞయాగాదులు జరగవు. అందువల్ల అరణిని తయారు చేసుకోవటం అంత ఒకరోజు రెండు రోజులు అయ్యే పని కాదు. కనుక వచ్చి అయ్యా లేడి ఎత్తుకుపోతూ ఉన్నది అనంటే పాండవులు ఐదుగురు వెంటబడ్డారు. ద్వారకల పరిగెత్తారు పరిగెత్తారు పరిగెత్తారు, ఎంత దూరమో పరిగెత్తారు. ఎక్కడ పరిగెత్తి 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 ఆ లేడి అదృశ్యమైపోయింది. పాండవులంతా దాహ పీడితులయ్యారు, బాగా దాహం అవుతూ ఉన్నది. ధర్మరాజు కూర్చొని, నాయనా సమీపంలో ఎక్కడన్నా మంచినీళ్ళు ఉన్నాయేమో చూడవయ్యా అన్నాడు. నకులుడు చెట్టు మీదకెక్కాడు. ఎక్కి అన్నా దక్షిణంగా ఒకనొక సరోవరం ఉన్నట్లు ఉన్నది, పక్షులన్నీ కూడా మునిగి తడిరెక్కలు కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి, పైకి నీళ్లు చిందుతూ ఉన్నాయి. అయితే సహదేవుడా, నీవు వెళ్ళి దాహం తీర్చుకొని ఆ తామరాకులు దొప్పలు చేసి ఆ తామరాకు దొప్పల్లో మంచినీరు తీసుకురావయ్యా అని పంపించాడు. ఆయన వెళ్ళాడు సహదేవుడు. వెళ్ళి సరస్సులో దిగి నీరు తెట్టు కొట్టాడు. కొట్టే వరకు వినపడింది కేక, ఏ ఈ సరోవరం నాది, ఈ సరోవరంలో నీరు తాగాలి అని అంటే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెబితే అప్పుడు నేను మంచినీళ్ళు త్రాగటానికి మీకు అనుమతి ఇస్తాను, లేకపోతే మాత్రం తాగితే దాని ఫలము నువ్వు అనుభవించవలే. బయటకు వచ్చాడు సహదేవుడు. అరే ఎవరనుకుంటూ ఉన్నావు మమ్మల్ని? సమస్తమైనటువంటి రాజుల యొక్క కిరీటముల చేత ప్రకాశిస్తూ ఉన్నటువంటి పాద పద్మములు కలిగినటువంటి ధర్మరాజు యొక్క కనిష్ట సహోదరుణ్ణి నేను, భీమార్జునుల యొక్క సోదరుణ్ణి, జగద్వితితమైనటువంటి ప్రఖ్యాతి కలిగినటువంటి మమ్మల్ని చూడు ఏం చేస్తాను అని విజృంభించి, సరే దాహం తీర్చుకున్న తర్వాత నీ సంగతి చెప్తా అని తాగాడు. ఒడ్డుకొచ్చి ఢామ్మిని పడిపోయా. ఎంతసేపటికి రాలా, నకులుడిని పంపించాడు. నకులుడు అదే పరిస్థితి. అర్జునా నువ్వు పోయిరా, ఏమయ్యారో తెలియదు, కవలు వెళ్ళాడు, నీళ్లు తట్టు కొట్టే వరకు కేక వేశాడు. ఆ గాండివాణ్ణి తీసుకొని బయటకు వచ్చాడు. రే నివాత కాలకేయాది రాక్షసులందరినీ సంహరించినటువంటి త్రిలోక విజయ ధనుర్ధరుడు అర్జునుడు అనే సంగతి కూడా నీకు తెలియదా? మొత్తం నిన్ను నీ సమస్తమైనటువంటి యక్షకులాన్ని నాశనం చేస్తాను నేను తలుచుకున్నట్లయితే అని ఆ బాణములన్నీ కూడా పుంఖాను పుంఖములుగా విజృంభించి వదిలిపెట్టాడు. పో చచ్చి ఉంటావు అని దాహం తీర్చుకున్నాడు. ఒడ్డుకొచ్చి డామ్మిని పడ్డాడు. భీముడిని పంపాడు ధర్మరాజు. వచ్చాడు భీముడు. వచ్చి తెట్టు కొట్టే వరకు అదే కేక వినపడింది. వేయి పుట్ల గదాయుధం వాడి యొక్క గదాయుధం. అప్పటికే బక కిమ్మీర జటాసురాది రాక్షసులందరినీ కూడా సంహరించి ఉన్నాడు. అరే బక హిడింబ జటాసురాది రాక్షసులందరినీ సంహరించినటువంటి భీముడ్డాను, మా తమ్ముడు అర్జునుడినే పడగొట్టావే, ఇక ఎవరు ఎదురుకు రా నీ సంగతి చెబుతానని కేకలు వేసి దాహం తీర్చుకుని ఆయన పడిపోయాడు. ధర్మరాజు వచ్చాడు. వచ్చి నీళ్లు తాగబోయే వరకు ఇదే మాట వినపడింది. బయటకు వచ్చి రెండు చేతులు మోడ్చి, మహాత్మా అదృశ్య రూపివై అడుగుతూ ఉన్నటువంటి నీవు ఎవరువో నాకు తెలియదు, నీ వంటి మహాత్ముడు అడిగేటటువంటి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడానికి నాకు సామర్థ్యం ఉన్నదా? లేదు. అయినా నీ అనుగ్రహం చేత నాకు తోచినంత వరకు చెబుతా. అడగవలసింది అని అంటే మొదలుపెట్టాడు. ప్రాణం ఉండి కూడా కదలలేనిదేది గుడ్డు, కన్నులు మూయకుండా నిద్రపోయేదేది చేప, ఇట్లా వర్రస్ అనే ప్రశ్నలు అడిగి 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 అన్నిటికీ సదుత్తరములు ఇచ్చిన తరువాత ఇందాక చెప్పానే ఒక్క తమ్ముణ్ణి మాత్రమే ఇస్తాను అన్నాడు. ఆ తర్వాత ఆయన ధర్మబుద్ధికి మెచ్చి మొత్తం నలుగురిని ఇచ్చి, నీ ధర్మబుద్ధికి మెచ్చి నేను మీకు ఒక వరం ఇస్తూ ఉన్నాను, మీకు ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా అజ్ఞాతవాసం. ఆ అజ్ఞాతవాసమైనటువంటి కారణం చేత మీరు నన్ను ఒక్కసారి మనస్సులో తలుచుకున్నట్లయితే మీకు ఏ ఏ మారు రూపములు రావాలో ఆ రూపాలన్నీ ఒక్కసారిగా వస్తాయి. ఈ సంవత్సర కాలం మీరెవ్వరికీ కూడా తెలియకుండా ఆ కాలాన్ని గడపగలిగినటువంటి వరం నేను మీకు ప్రసాదిస్తూ ఉన్నాను. నేను యమధర్మరాజును, మిమ్మల్ని పరీక్షించడానికే వచ్చాను అని ఆ రోజున మనకు యమధర్మరాజు వరమిచ్చి ఉన్నాడు. యక్షుడిగా వచ్చినటువంటి వాడు యమధర్మరాజు అయినటువంటి కారణం చేత, ఆ కారణం చేత మనకు ఏం భయం లేదు అని చెప్పిన తరువాత రేపు ధౌమ్యుడు వాళ్ళకి నీతులు చెప్పి పాండవులంతా కూడా ఏ విధంగా ద్రుపదుని ఆ విరాటుని యొక్క కొలువుకోటానికి వెళ్తారో మీరు గనక స్పష్టంగా వరస్సని విశేషములతో కూడా చెప్పమంటే సంస్కృత భారతం కూడా తెచ్చాను, తెలుగు భారతము తెచ్చాను, ఇంగ్లీష్ భారతము. అయితే ఇంగ్లీష్ భారతం ది వెర్షన్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆయన ఏం చేశాడంటే ఈ హాస్ టేకిన్ క్యారెక్టర్స్, ఒక్కొక్క క్యారెక్టర్ని వరుసనే వర్ణించుకుంటా వెళ్ళిపోయాడు తప్ప ఈ విధమైనటువంటి కథా గమనంతో ఆయన చేయలేదు. అయితే సంస్కృత భారతంలో తెలుగు భారతంలో ఏ విధంగా ఉన్నాయో రెంటినీ కూడా అన్వయం చేసి ఈ వారం రోజులు మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తానని ముఖే ముఖే సరస్వతి అని పెద్దలు చెప్పారు. ఎవడు వాడు మద్యం కూడా చెప్పాడుగా, కొండక కోతి చెట్టు కొనకమ్మల నుండది గండ భేరుండ మదేభ సింహని కురుంబములుండవి చేరి భాస్కర అని పైన ఉన్నవాళ్ళంతా గొప్పవాళ్ళు కాదు అని పరిపూర్ణంగా నమ్మినటువంటి నేను మరి ఈ వారం రోజులు విరాట పర్వాన్ని చెప్పవలసిందిగా అమృత హృదయంతో ఆహ్వానించినటువంటి శ్రీ హరిప్రసాద్ రావు గారికి, మరి నా మిత్రులు ఆహ్వానించినటువంటి పెద్దలకు, మరి ఇంత పవిత్రమైనటువంటి ఈ క్షేత్రంలో ఇంతసేపు ఓర్పుతో కూర్చున్నటువంటి మాతృమూర్తులకు పెద్దలకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఆచరిస్తూ రేపు 6:30 నుంచి ప్రారంభం చేద్దాం, సక్రమంగా ప్రారంభం చేద్దామనే విషయాన్ని మనవి చేస్తూ ఇంతటితో విరమిస్తూ ఉన్నాను.